ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்தம் நரம் சைவா நரோத்தமம் தேவீம் சரஸ்வதிம் வியாசம் ஜயமுதீரே நஷ்டப்ராயேஷு பத்ரேஷு நித்யம் பாகவத சேவய பகவதி உத்தமா ஸ்லோகே பக்திர் பவதி நைஷ்டிகி. ஓம் அஜ்ஞானதிமிரந்தஸ்ய ஜ்ஞானாஞ்சனா ஷலாகய சக்ஷுர் உன்மிலிதம் யேனா தஸ்மை ஸ்ரீ குரவே நம. நம ஓம் விஷ்ணு பாதாய கிருஷ்ண பிரஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்தா ஸ்வாமினி இதி நாமினே. நமஸ்தே சரஸ்வதி தேவே கௌரவாணி பிரச்சாரிணே நிர்விசேஷா சூன்யவாதி பாஷாத்ய தேச தாரிணே வாஞ்சா கல்பதருப்யஸ்ச கிருபா சிந்துப்ய ஏவ ச பதீதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நம. ஜய் ஸ்ரீ கிருஷ்ண சைதன்யா பிரபு நித்யானந்தா ஸ்ரீ அத்வைத கதாதார ஸ்ரீவாசாதி கௌர பக்தவிருந்த. ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே ஹரே, ஹரே ராமா ராம ராமா ஹரே ஹரே. ஹரே கிருஷ்ணா, வெல்கம் யூ ஆல் ஃபார் டுடேஸ் பாகவத ஸ்ரவணோத்சவம். ஹரே கிருஷ்ணா, నిన్న మనము భాగవత మొదటి స్కందం 4వ అధ్యాయం గురించి చర్చించుకున్నాము. ముఖ్యంగా మనం శౌనకాదిరు అడిగిన ప్రశ్నల గురించి, దానికి సుఖదేవ గోస్వామి చెప్పిన సమాధానం, సూత గోస్వామి చెప్పిన సమాధానాల గురించి విన్నాము. ముఖ్యంగా మనం సుఖదేవ గోస్వామి యొక్క చరిత్ర గురించి విన్నాం మనము. యా సో తర్వాత అందులో అడిగిన ప్రశ్నలు, ద ఫస్ట్ క్వశ్చన్, శౌనకాదృశులు ఏమడతారంటే భాగవతం ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు రచించబడింది వ్యాస మహర్షి ద్వారా అని అడుగుతారు. సో ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మొదటి ప్రశ్నకి సమాధానం మనకి ఈ అధ్యాయంలోనూ మరియు మరుసటి అధ్యాయంలోనూ మనకు దొరుకుతుంది. సో మనం గత అధ్యాయంలో చివరిగా చూసినట్లయితే వ్యాస మహర్షి వేదాలు రాస్తారు, మహాభారతం రాస్తారు, పురాణాలు అన్నీ రాస్తారు, ఉపనిషత్తులు రాస్తారు. అవన్నీ రాసిన తర్వాత కూడా సమ్హో దేర్ ఇస్ డిస్సాటిస్ఫాక్షన్, అంటే లోపల అసంతృప్తి ఉంటుందన్నమాట. ఆ అసంతృప్తి వలన దేర్ ఇస్ ఎ లామెంటేషన్. సో ఈ లామెంటెన్స్ అంటే శోకం అనుకోవచ్చు. సో వ్యాస మహర్షి, వ్యాసకు తన హృదయంలో శోకం ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన తపస్సు చేస్తారు, అర్థం చేసుకుని ప్రయత్నిస్తారు. అప్పుడు అక్కడ అతనికి అర్థమవుతుంది మెంటల్గా ఎందుకు కారణం ఏమిటయ్యా అని చెప్పి నారదముని వస్తారు. అక్కడితో లాస్ట్ అధ్యాయం అవుతుంది. సో ఈ అధ్యాయంలో మనం నారదముని వ్యాస మహర్షుల యొక్క సంవాదం వింటాం. చూడండి, నేను ఇక్కడ మీకు శోకమని చెప్పాను కదా. శోకమ చెప్తే అరే వ్యాస మహర్షి, మీరు మొన్న క్లాసులో మీరు వ్యాస మహర్షి గురించి అతను శక్తి అవేష అవతారమని, అతను కూడా భగవంతుని వివిధ అవతారాల్లో ఒకరని చెప్పి మీరు చెప్పారు. అంటే అతను భగవంతుడు అవతారం అయితే అతని హృదయంలో శోకం ఎలా వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వ్యాస మహర్షిని మనం అథారిటీ కింద స్వీకరిస్తున్నాం. అతను ఒక స్టాండర్డ్. సో అతను వేదాలు రాశారు, ఉపనిషత్తులు రాశారు, అవన్నీ. అటువంటి వ్యక్తి జీవితంలో కూడా శోకము అవన్నీ ఉంటే, అటువంటి వ్యక్తి రచించిన వర్క్ని మనం యాక్సెప్ట్ చేయవచ్చా, ఇజ్ ఇట్ ఏ ఆథరైజ్డ్ లిటరేచర్ అనే ప్రశ్న మనకు రావచ్చు. ఎందుకంటే శోకము మోహము అనే ఇటువంటి పదాలు మనము బద్ధ జీవుల విషయంలో మనము చూస్తాము. కానీ వ్యాస మహర్షి జీవితంలో కూడా శోకం వస్తుందా? దీనికి సమాధానం ఏమిటంటే, చూడండి, గొప్ప వ్యక్తుల జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, కానీ గొప్ప వ్యక్తుల జీవితంలో శోకాలు కూడా, శోకం వస్తే ఈవెన్ దట్ ఈస్ ఏ గ్లోరియస్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి వ్యాసదేవుడికి శోకం వచ్చింది. అతను శోకం ఫలితం ఏమిటి? భౌతిక జీవ ప్రపంచ భౌతిక జీవితంలో కూడా భౌతిక ప్రపంచంలో కూడా బద్ధావస్థలో ఉన్న వ్యక్తులకి శోకం వస్తుంది. ఆ శోకం అతన్ని ఇంకొంచెం భౌతిక జీవితానికి అటాచ్ చేసేస్తుంది అనమాట. డిక్లై, ఓ ఏసే హోగియా, ఏసే హోగియా, ఎలా అయిపోయింది, అలా అయిపోయింది, దానివల్ల దీనికి ఈవెన్ మోర్ అటాచ్డ్, భౌతిక జీవితానికి ఇంకొంచెం అటాచ్ అవుతారు. ఏ విధంగా ఒక పక్షి మనం చూస్తాం, ఒక పక్షి చనిపోయింది, రెండో పార్ట్నర్స్, ఒక పక్షికి వేటగాడు ఏడో స్కంధంలో వస్తుంది. కులింగా బర్డ్స్, రెండు కులింగా బర్డ్స్ ఉంటాయి. వన్ బర్డ్ ఎవరు చెప్తారు ఇది? యమరాజు చెప్తారు. ఎవరికి చెప్తారు? సుయజ్ఞ వాళ్ళ స్త్రీలకి, ఆ రాజు యొక్క స్త్రీలకు చెప్తారనమాట. ఏమని చెప్తారంటే ఒక స్టోరీ ద్వారా చెప్తారనమాట. ఏ విధంగా అంటే సుయజ్ఞుడు అనే రాజు చనిపోతాడు, వాళ్ళ స్త్రీలు రోధిస్తూ ఉంటారు, విలపిస్తూ ఉంటారు, శోకంలో మునిగి తేలుతూ ఉంటారనమాట. సో అప్పుడు యమరాజు ఈ ఫీల్ సారీ ఫర్ దెమ్, ఎందుకంటే రాజు చనిపోయాడు, స్త్రీలు ఏడుస్తున్నారు, అంతవరకు ఓకే, ఆ మాత్రం ఏడుపు ఎవరికైనా ఉంటుంది, ఆ మాత్రం శోకం ఎవరికైనా ఉంటుంది. కానీ వాళ్ళు ఎంత అటాచ్ అయిపోయారంటే రాజుతో, ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళక ఒప్పుకోవట్లేదు. అరే, డెడ్ బాడీని తీసుకెళ్ళకపోతే ఆ ఆత్మకి శాంతి లభించదు, ఆత్మ అక్కడ పడి ఏడుస్తుంది. యమరాజ్ ఫీల్ సారీ, అరే వాళ్ళు పిలిచి చెప్తారు మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఒక ఉదాహరణ ఇస్తారనమాట. ఒక రెండు కులింగా పక్షులు ఉంటాయి, మగపక్షి, ఆడపక్షి. అందులో ఆడపక్షికి ఒక బోయవాడు బాణం ఇస్తే ఆడపక్షి తగిలి ఆడపక్షి కింద పడిపోతుంది. కింద పడిపోతున్నప్పుడు చచ్చిపోతుంది. అప్పుడు మగపక్షి ఏం చేయాలి? ఓకే, వెంటనే అంటే అది చూసి అక్కడి నుంచి పరిగెట్టాలి. కానీ అది ఏం చేస్తుంది? తన భార్య చనిపోదని చెప్పి ఇంకా 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 ఏడుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ బోయవాడు రెండో బాణం కూడా వేస్తాడు, రెండో దానికి తగిలి కింద పడిపోతుంది. సో అదేవిధంగా ఆ ఉదాహరణ ద్వారా వీళ్ళకి ఏం చెప్తున్నారంటే, అవి గెటప్ గెటప్ అండ్ డూ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్, మీరు భక్తి జీవితంలో ముందుకెళ్ళండి. అంతేగాని హస్బెండ్ చనిపోయారని చెప్పి అక్కడే ఇప్పుడు అలా ఏడుచుకుంటూ ఉంటే దానివల్ల మీరు కూడా మృత్యువు చేరవుతారు తప్ప ఇంకేం లాభం లేదో చెప్తారు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే భౌతిక జీవితంలో శోకం అనేది ఇంకొంచెం మనల్ని దిగజారుస్తుంది. కానీ గొప్ప వ్యక్తుల జీవితాల్లో శోకం అనేది ఒక గొప్ప కార్యానికి కారణమవుతుంది. ఏ విధంగా చూస్తే ఇక్కడ భాగవతాన్నే మనం చూసినట్లయితే వ్యాస మహర్షి జీవితంలో కూడా ఒక శోకం వస్తుంది, లామెంటేషన్. శోకం అనేది రైట్ వర్డ్ అనుకుంటాను నేను. దేర్ ఇస్ లామెంటేషన్ ఇన్ హిస్ హార్ట్. కానీ దానివల్ల వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? ఎండ్ రిజల్ట్ ఏమైంది మనం చూస్తే, ఏమైంది ఎండ్ రిజల్ట్? భాగవతం ఉద్భవించింది. అవునా కాదు? ఇదే విధంగా అర్జునుడి జీవితంలో చూసినట్లయితే అర్జున ఆల్సో లామెంటెడ్, ఓ నా వల్ల కాదు వీళ్ళని యుద్ధం చేయడం అని చెప్పి. అర్జునస్ లామెంటేషన్ వలన ఏమైంది? భగవద్గీత ఈ లోకంలోకి వచ్చింది. అవునా కాదు? సిమిలర్లీగా యుధిష్ఠిర్ మహారాజ్ కూడా ఈవెన్ హీ లామెంటెడ్, యుద్ధమైన తర్వాత నా వల్లనే ఇంత కోట్ల మంది చనిపోయారా, నేను ఒక్కడిని తగ్గిపోయి ఉంటే ఇదంతా సంభవించేది కాదా అనుకుంటారు. యాక్చువల్గా అతని వల్లనేం కాదు, అంతా దుర్యోధను వల్లనే. యుధిష్ఠిర మహారాజ్ అప్పటికి తగ్గాడు, రెడీ అయినా సరే వినాశకాలే విపరీత బుద్ధి దుర్యోధను వల్ల. కానీ యుధిష్ఠిర మహారాజ్ గొప్ప వ్యక్తి కాబట్టి తప్పు తన మీద వేసుకొని బాధపడుతుంటారనమాట. నా వల్లే ఇంత ఉపద్రవం జరిగింది, నా వల్లే ఇంత కోట్ల మందికి నష్టం జరిగింది, నేను ఒక్కడిని తగ్గుంటే అయిండేది కాదు కదా, నా స్వార్థం కోసం ఇంతమందికి నేను కష్టపెట్టానని చెప్పి అతను కూడా శోకంలో మునుగుతాడనమాట. కానీ అతని శోకం వలన ఏమైంది? కృష్ణుడు అతన్ని భీష్ముడి దగ్గర తీసుకెళ్తారు. వాట్ ఈస్ ద రిజల్ట్? విష్ణు సహస్రనామం వచ్చింది. సో అర్జునుడి శోకం వలన గీత వస్తే, వ్యాస మహర్షి శోకం వలన భాగవతం వస్తే, యుధిష్ఠిర మహారాజ్ శోకం వలన మనకి విష్ణు సహస్రనామం వచ్చింది. సిమిలర్గా దేవహూతి కూడా శోకిస్తుంది, అయ్యో నేను నా హస్బెండ్ యొక్క అడ్వాంటేజ్ తీసుకోలేకపోయానే అని చెప్పి కర్దమ్ముని. అప్పుడు ఏంటి, కపిల ముని అతనికి కూడా ఆ దేవహూతికి కూడా భాగవతం నేర్పిస్తారు. సో ఈ విధంగా గొప్ప వ్యక్తుల జీవితంలో శోకం వస్తే అది గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప పర్పస్కి వస్తుందన్నమాట. సో వీ షుడ్ నాట్ థింక్ వ్యాస మహర్షి కూడా మనలాంటి వాడే అని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళంతా కారణ జన్మలు, వాళ్ళ జీవితంలో శోకము ఒక మంచి పనికి అవుతుంది. నార్ లైఫ్ ఇట్స్ నాట్ నెసరీ. అఫ్కోర్స్ మనం మన జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు, శోకం వచ్చినప్పుడు మనము కూడా కృష్ణుడి ఆశ్రయాన్ని తీసుకున్నట్లయితే ఆ శోకము యాక్చువల్గా నీకు మేలు చేస్తుంది. బయట వాళ్ళ జీవితంలో శోకం వస్తే ఇంకొంచెం దూరం అయిపోతారు భగవంతునికి, కానీ భక్తులు అనేవాళ్ళు, సో ఇఫ్ వీ టేక్ షెల్టర్ ఇట్ విల్ బి గుడ్. అర్జున టుక్ షెల్టర్, యుధిష్ఠిర్ టుక్ షెల్టర్, కర్దమ్ముని టుక్ షెల్టర్, సారీ దేవహూతి టుక్ షెల్టర్, వ్యాసదేవుడి టుక్ షెల్టర్. సో ఈ విధంగా వ్యాసదేవుడి శోకం వలన భాగవతం వస్తుంది. ఎలా వస్తుంది ఇప్పుడు మనం వినొచ్చు. సో మనం గత క్లాస్లో చర్చించుకున్నాము, నారదముని వస్తారు అక్కడ వ్యాసదేవుని ఎదురుగా. వ్యాసదేవుడు నారదమునికి నమస్కరిస్తాడు. నమస్కరించి ఇంచుమించు తన తండ్రి వ్యాసమహర్షి తండ్రి ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి ఎంత గౌరవం ఇస్తారో నారదముని కూడా అంతే గౌరవం ఇస్తాడు. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో నారదముని వ్యాసదేవుల మధ్య సంవాదాన్ని మనము చూడొచ్చు. చూడండి, నేను ఐ స్పోక్ వైస్ ఇన్ మై క్లాసెస్. భాగవతాన్ని మనం మల్టిపుల్ వేస్గా చూడొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద థియాలజీ, ఆ సిద్ధాంతాన్ని మనం నేర్చుకోవాలి, ఆ తత్వాన్ని నేర్చుకోవాలనుకుంటే ఒక అప్రోచ్లో వెళ్తాం మనము. సో ఇన్ మై క్లాసెస్, నా క్లాసెస్లో చూసినట్లయితే నేను పర్సనల్ అప్లికేషన్ ఓరియంటెడ్లో వెళ్తున్నాను. అంటే సిద్ధాంతాన్ని వీలైనంతగా కవర్ చేస్తూనే, ఆ టైం ఫ్రేమ్లో కవర్ చేస్తూనే, ఎక్కడెక్కడైతే మనకి అంటే మన స్థాయికి అట్ ఆర్ లెవెల్ వీ హ్యావ్ ఏ గ్రేట్ పర్సనల్ అప్లికేషన్, మన స్థాయిలో చాలా రిలెవెంట్గా పర్సనల్ అప్లికేషన్ ఉంది అనే పాయింట్ దగ్గర మనం ఆగి అక్కడ కొంచెం వివరంగా చర్చించుకుంటున్నాం మనము. ఎందుకంటే ఈ అధ్యాయం 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో పవర్ఫుల్ లెసన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి శ్లోకము చెప్పాలంటే ప్రతి శ్లోకం గురించి 2-2 గంటలు క్లాస్ చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ చాప్టర్. కానీ అన్నీ మనం చెప్పుకోలేము. ఐ కెన్ టెల్ యూ దేర్ ఆర్ లిటరలీ 10-15 శ్లోకాస్ విచ్ ఆర్ లైక్ పవర్ఫుల్ శ్లోకాస్. సో వీ కాంట్ కవర్ ఎవ్రీథింగ్. ఐ విల్ స్పీక్, అంటే మనము ఎక్కడైతే అంటే మన సాధక స్థాయిలో పర్సనల్ అప్లికేషన్ ఎక్కువ రిలవెంట్గా ఉంటుందో ఆ శ్లోకాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం ఇప్పుడు. ఓకే, సో ద ఫస్ట్ థింగ్, ఫస్ట్ సెక్షన్ చూసినట్లయితే 1వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు నారదముని వ్యాస మహర్షి దగ్గరకు వచ్చి వ్యాస మహర్షి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వ్యాస మహర్షి తిరిగి సమాధానం చెప్తారు. సో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే శ్లోక నెంబర్ 1-7. సో దీన్ని ఈ సెక్షన్ నుంచి మనం నేర్చుకునే లెసన్ ఏంటంటే, విల్ డిస్కస్ అగైన్ స్పిరిచువల్ అథారిటీ సబార్డినేట్, వారి మధ్య సంబంధం ఎలా ఉండాలి అనే విషయం మీద మనం ఇప్పుడు విపులంగా చర్చించుకోబోతున్నాం. సో హౌ షుడ్ బి ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద స్పిరిచువల్ అథారిటీ వర్సెస్ సబార్డినేట్. సో నారదముని వస్తారు, వచ్చి ఫస్ట్ వ్యాస మహర్షిని చూసి చిరునవ్వు చెందిస్తారనమాట. వ్యాస మహర్షి యాంగ్జైటీలో ఉంటారు. ఈజ్ ఇన్ వెరీ యాంగ్జైటీ, అంటే చాలా పాపం శోకంలో బాధలో ఉంటారు. కానీ వ్యాసదేవుడు నారదముని అతను చూసి ఈ గివ్స్ ఎ స్మైల్. ఎందుకు స్మైల్ ఇస్తారు? ఫస్ట్ లెసన్. సో వెన్ ఏ సబార్డినేట్కి అంటే ఒక స్పిరిచువల్ అథారిటీ సబార్డినేట్ అంటే శిష్యుడు అనకూడదేమో, కానీ సరే సీనియర్ డివోటీ జూనియర్ డివోటీ అనుకోవచ్చు, లేకపోతే గురు శిష్యులు అనుకోవచ్చు, ఏదైనా సరే. సో సబార్డినేట్ చూసినట్లయితే మన సబార్డినేట్ డిఫికల్టీ, ఫస్ట్ థింగ్ సీనియర్ ఏం సుపీరియర్ ఏం చేయాలంటే వీ షుడ్ కంఫర్ట్ హిమ్, షుడ్ మేక్ హిమ్ ఫీల్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఆయన యాంగ్జైటీలో ఉన్నాడు, మనం కూడా అతనికన్నా యాంగ్జైటీలో ఫేస్ పెడితే అతను ఇంకా భయపడిపోతాడు. నారదముని ఫస్ట్ ఏం చేశారు? ఈ గేవ్ స్మైల్ అండ్ కన్సోల్ట్ హిమ్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, ఏం పర్వాలేదు అని చెప్పి. సో ఈ కన్సోల్ట్ హిమ్ తర్వాత నారదముని వ్యాస మహర్షికి చెప్తారంటే వ్యాస మహర్షికి కాన్ఫిడెన్స్ వస్తారనమాట. ఏమని చెప్తారంటే, యు ఆర్ సో లర్న్డ్, మీరు ఎంత గొప్ప శాస్త్రం తెలిసిన వాళ్ళు, ఎంత అద్భుతంగా లిటరేచర్ రాశారు, మహాభారతాలు రచించారు, మీరు ఎంత ఎంత గొప్ప కంపారిజన్ చేశారు, అండ్ యు ఆర్ ఆల్సో నో, సో యు ఆర్ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, ఇంత గొప్ప వ్యక్తులు అని చెప్పి, అంటే హీఈస్ రిమైండింగ్ నారదము వ్యాసదేవ్ ఆఫ్ హిస్ గుడ్ క్వాలిటీస్. వ్యాసదేవుడి యొక్క గొప్పతనాన్ని నారదముని చెప్తుంటారనమాట. నారదముని ఇక్కడ గురువు వ్యాసదేవుడికి, కానీ వ్యాసదేవుడు సమస్యతో నారదముని దగ్గరకు వచ్చాడు. అంటే అఫ్కోర్స్ నారదమునియే వ్యాసదేవుడికి వచ్చారు, కానీ వ్యాసదేవుడు తలుచుకున్నాడు కాబట్టి వచ్చాడు నారదముని. సో వెన్ యూఆర్ ఇన్ డిఫికల్టీ, నువ్వు నీ సుపీరియర్ దగ్గరికి వెళ్తున్నావు, సుపీరియర్ ఎలా ప్రవర్తించాలి ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ థింగ్ ఈ గివ్ ద స్మైల్, అతను ఈ కన్సోల్ట్ హిమ్, ఏం పర్వాలేదు అని చెప్పి. ఈ రెండు మేక్ ఏ బిగ్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. సెకండ్ థింగ్, నారదముని ఏం చేస్తున్నారు? వ్యాసదేవుడిని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట. ఓ యు ఆర్ వండర్ఫుల్, మీరు చాలా గొప్ప వ్యక్తి, మీరు ఎంత గొప్ప రచన చేశారు, ఇంత బ్రహ్మాండంగా చేశారు, కానీ మీ మనసులో ఏదో ఒక బాధ వెల్తీగా ఉన్నట్టుంది, దానికి కారణం తెలుసుకోవచ్చు అని చెప్పి నారదముని అడుగుతారు. నారదముని తెలియదు, నారదముని త్రికాలజ్ఞను, నారదమునికి తెలుసు, కానీ నారదముని హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ ఇ డజంట్ నో, ఎందుకంటే శిష్యుడి నుంచి వినాలని చెప్పి. సో దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఆస్పెక్ట్. ఇక్కడ మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది, ఎందుకంటే ఇస్కాన్లో మనందరము ప్రతి ఒక్కరము మనము మన పై వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవాలి, మనము మన కింద వాళ్ళకి హెల్ప్ చేయాలి, అవునా కదా? సో వీ హ్యావ్ టు సీక్ హెల్ప్ అండ్ వీ హ్యావ్ టు గివ్ హెల్ప్, ఆఫర్ హెల్ప్. సో ఎలాగ హెల్ప్ తీసుకోవాలి మనం ఇప్పుడు నేర్చుకుంటాము వ్యాసదేవుడి నుంచి, కానీ ఎలాగ మనం కింద వాళ్ళకి హెల్ప్ చేయాలి అది ఇప్పుడు నేర్చుకుంటున్నాము మనము నారదముని నుంచి. సో దిస్ ఇస్, సో నారదముని నుంచి కూడా మనం కొంచెం నేర్చుకోవాలి, ఎందుకంటే మనం కింద వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అని చెప్పి వ్యాసదేవుడి నుంచి కూడా హెల్ప్ నేర్చుకోవాలి, ఎలాగా పై వాళ్ళ నుంచి మనం ఎలా హెల్ప్ తీసుకోవాలి అని చెప్పి. సో ఇక్కడ నారదముని చూసినట్లయితే ఈ స్టెల్లింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇట్ డిడ్, ఈ కన్సోల్డ్ హిమ్, ఈ మేడ్ ఇన్ ఫీల్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, నో ప్రాబ్లమ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దానివల్ల ఇద్దరు వ్యక్తికి వెంటనే కొంచెం రిలీఫ్ వస్తుంది. మనం చూడొచ్చు, మనము మూడో స్కంధంలో చూసినట్లయితే చతుష్కుమారులు జయ విజయుల మధ్య గొడవ అవుతుంది, చతుష్కుమారులు జయ విజయుల్ని శపిస్తారనమాట. అప్పుడు విష్ణు బయటకు వస్తాడు, విష్ణు బయటకు వచ్చినప్పుడు చతుష్కుమారులు కూడా సిగ్గుపడతారు, అమ్మో నేను విష్ణు యొక్క సేవకుల్ని శపించానని చెప్పి వాళ్ళు వణికిపోతారు. జయన్ విజయులు ఏమని కూడా భయపడిపోతారనమాట, అమ్మో నేను భగవంతుని అతిథులని మేము అవమానపరిచామేమో. శుభం, ఓకే, సో సారీ సమ్ టెక్నికల్ ఇష్యూ. సో అక్కడ విష్ణువు బయటకు వచ్చి ఫస్ట్ హీ గివ్స్ ఎ స్మైల్, హీ గివ్స్ ఎ స్మైల్. ఆ స్మైల్ చూసి ఇమ్మీడియట్గా జయన్ విజయులు కూడా శాంతిస్తారు. తర్వాత ఈ ఆల్సో చతుష్కుమారుల మీద నవ్వుతారు, వాళ్ళు కూడా శాంతిస్తారు. జయన్ విజయుల వైపు జాలిగా చూస్తారు, వాళ్ళు కూడా శాంతిస్తారు. సో ఈ విధంగా దిట్ ఇస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్, వెన్ ఎ సుపీరియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ మేక్ ఫీల్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ కంట్రోల్. ఇక్కడ నారదముని అదే చేశారు. రెండోది ఏం చేశారంటే ఆ ఎదుటి వ్యక్తిని ఎంకరేజ్ చేశారు, ఓకే నువ్వు సిన్సియర్ అని నమ్ముతున్నాను, తప్పు అయిన వచ్చుకొని నువ్వు సిన్సియర్ అని నమ్ముతున్నాను. సో నారదముని మేడ్ వ్యాసదేవ్ ఫీల్ హీస్ వర్త్. తర్వాత అడుగుతారు, సరే ఏ సమస్యలు చెప్పండి అని చెప్పి. సో ఇక్కడ సో ద లెసన్ దట్ వీ షుడ్ లెర్న్ ఇస్ దట్ నా, వెన్ ఏ సీనియర్, ఒక జూనియర్ తన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా సలహా అడిగినప్పుడు లేకపోతే తన సమస్య చెప్పుకున్నప్పుడు సీనియర్ ఏమో ఓహ్ నువ్వు ఇంత వేస్ట్ గాడువా, ఈ మాత్రం నీకు తెలియదా, ఆ విధంగా ఆ భాషలో మాట్లాడితే ఆ జూనియర్ దట్ పర్సన్ ఫీల్స్ ఈవెన్ మోర్ చోక్డ్ అప్, అవునా కాదా? అండ్ రాదర్ సి నారదముని గురువు వచ్చి అతను తన గొప్పదని చెప్పుకోవాలి. నా వ్యాసదేవుని తిరిగి తను వ్యాసదేవుణ్ణే కీర్తించాడనమాట. సో హీ కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ వ్యాసదేవ్, ఆ బ్యారియర్ తగ్గించాడనమాట. సో ప్రభుపాద్ కూడా అదే మనం చూడొచ్చు, హీ కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ హిప్పీస్. ప్రభుపాద్ అంటే నేను రామాయణం సీరియస్లో చెప్పాను, ప్రభుపాద్ ఎలాగ ఇంతమందిని ఎలా ఎంగేజ్ చేయగలిగారయ్యా అంటే, వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రభుపాద్ ఇస్ దాట్ హీఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్దో ఈజ్ సో ప్యూర్ బట్ ఈజ్ సో హంబుల్ ఆల్సో. ఏ విధంగా అంటే తన శిష్యుల దగ్గర ఎప్పుడూ తను గొప్ప అనే ఫీలింగ్ రానివ్వలేదు ప్రభుపాద్. అఫ్కోర్స్ అవసరమైనప్పుడు అప్పుడప్పుడు చెప్పారు గురువుని ఎలా చూడాలని చెప్తారు, కానీ వ్యక్తిగత ఇంటరాక్షన్స్లో ప్రభుపాద్ ఆల్వేస్ కేమ్ డౌన్ టు దేర్ లెవెల్ అండ్ ప్రభుపాద్ హెల్ప్ దెమ్, వాళ్ళ స్థాయికి వచ్చి వాళ్ళని హెల్ప్ చేశారు. ఒకసారి శ్యామ్ సుందర్ ప్రభు ప్రభుపాద్ శిష్యుల్లో ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ అసోసియేట్ ఆఫ్ ప్రభుపాద్. శ్యామ్ సుందర్ ప్రభు ఇస్కాన్లోకి రాకముందు అతను కొంచెం హీ వాజ్ ఇన్ టు ఈజ్ లైక్ ఇన్ టు ద బిజినెస్, ఏ బిజినెస్, డ్రగ్ మాఫియా, అంటే బ్రౌన్ షుగర్ నెక్స్ట్ కొకైన్ మారిజున మాదక ద్రవ్యాలు బిజినెస్ చేసేవారు అనమాట. ఆయన మీద కేసు ఉండేది, తర్వాత డిస్కౌంట్ రావడం, భక్తులు అవ్వడము, ప్రభుపాద సంస్థలు ఎంతో సేవ చేయడము అంత జరుగుతుంది. కానీ అప్పటికి కేసు బయటకు వస్తుంది అనమాట, అంటే కేసు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఏంటంటే అతను శిక్ష పడుతుంది, జైలుకి వెళ్లాల్సి వస్తుంది. సో శ్యామ్ సుందర్ ఎప్పుడో మానేశారు అవన్నీ, కానీ ముందు చేసిన తప్పు ఇప్పుడు శిక్ష పడింది. ప్రభుపాద దగ్గరికి వెళ్ళి మొహన్ తన నా మొహన్ చూపించగలనా, ఎన్ షో మై ఫేస్, ఒకవేళ ప్రభుపాద నన్ను ఏమైనా అంటే ఒకవేళ ప్రభుపాద ఫీల్ అయితే నేను అసలు ఇంకా ఇస్కాన్లో ఉండలేనేమో, ఐ మే నాట్ బి ఎబుల్ టు షో మై ఫేస్ టు ప్రభుపాద, ఐ మే నాట్ బి ఎబుల్ టు షో మై ఫేస్ టు డివోటీస్. కొన్నిసార్లు మనం చూస్తాము మన వల్లే తప్పు అవుతుంది, ఆ తప్పు బయటపడుతుంది, ఏం చేస్తాము, మనకి టెంపుల్ కాడ మానేస్తాం ఎందుకు సిగ్గుతో, భక్తులు ఏమనుకుంటారా అని చెప్పి. భక్తులు కూడా కొంతమంది అలాగే అంటే మనం అలాగే చూస్తారు అతను ఏదో యాజ్ ఇఫ్ ఈజ్ అ ఫాలన్ డౌన్. న్యాచురల్లీ పీపుల్ విల్ నాట్ ఫీల్ ఇన్స్పైర్డ్ టు కమ్ బ్యాక్. ఇక్కడ శ్యామ్ సుందర్ పవన్ అనుకున్నారు ప్రభుపాద దగ్గరికి ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి అని, ప్రభుపాద ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చెప్పి భయం. ఒకవేళ ప్రభుపాద సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే, ప్రభుపాద నా సిన్సియారిటీ శంకిస్తే నా పరిస్థితి ఏంటి, నేను ఇస్కాన్లో ఉండగలను అని చెప్పి. సో శ్యామ్ సుందర్ ప్రభు వెళ్తారు ప్రభుపాద్ దగ్గరికి. ప్రభుపాద్ చెప్తారు, ప్రభుపాద్ ఐ హ్యావ్ టు గో టు జైల్ అంటారు అనమాట. భయం భయంగా చెప్తారు. ప్రభుపాద్ తన వైపు చూస్తారు, చూసి క్యాజువల్గా అంటారు, ఐ హ్యావ్ టు గో టు, ఐఎమ్ సారీ టు సే ఐ హ్యావ్ టు గో టు జైల్. చెప్పడానికి బాధగా ఉంది కానీ చెప్పక తప్పట్లేదు, నేను జైలుకి వెళ్ళాలి అంటారు. ప్రభుపాద్ అంటారు, వై టు ఫీల్ సారీ, ఈవెన్ కృష్ణ వాజ్ బోర్న్ ఇన్ జైల్ అంటారనమాట. ఇందులో బాధపడాల్సింది ఏముంది, కృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు కదా అని చెప్పి. శ్యామ్ సుందర్ ప్రభుకి ఇమీడియట్లీ ఫీల్స్ రిలీవ్డ్. అప్పుడు ప్రభుపాద్ అడుగుతారు మా క్యాజువల్గా, బై ద బై, వై యూ వాంట్ టు గో టు జైల్? సరే కానీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు జైలుకి అని చెప్పి అడుగుతారు. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు జైలుకి అని చెప్పి, ఎందుకు వెళ్ళాల్సి వస్తుందని చెప్పి. అప్పుడు ఆయన అంటారు, ప్రభుపాద్ ఐ వాజ్ డూయింగ్ డ్రగ్ బిజినెస్ బిఫోర్ కమింగ్ టు ఇస్కాన్. ఇస్కాన్కి రాకముందు డ్రగ్ అంటే ఏ డ్రగ్? మాదక ద్రవ్యాలు, మాది మత్తు పదార్థాలు. ఐ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ డ్రగ్ బిజినెస్ అని చెప్తారనమాట. దాని అంటే ప్రభుపాద్ అర్థమైంది, కానీ ప్రభుపాద్ కూడా అతన్ని కన్సల్ట్ చేయడం ఏం చెప్తారు, ఓ అంతేనా, నేను కూడా ఇస్కాన్ సంస్థ స్థాపించకముందు ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ డ్రగ్ బిజినెస్, ప్రయాగ్ ఫార్మసీ, నేను కూడా డ్రగ్ బిజినెస్లోనే ఉన్నానని చెప్తారు ప్రభుపాద్. ప్రభుపాద్ ఏ డ్రగ్ బిజినెస్లో ఉన్నారు, మందులు తయారీ, మందుల కంపెనీ, ఇతను మత్తు పదార్థాల కంపెనీ. సో రెండింటికి చాలా తేడా ఉంది. కానీ ప్రభుపాద్ మేడ్ ఇన్ ఫీల్ ఓకే, డ్రగ్ జైలా, సరే కృష్ణ కూడా జరిగినాడు, ఏం ప్రాబ్లం ఏముంది, ఏం కారణం ఏంటి, ఓకే ఐ వాజ్ ఇన్ డ్రగ్ బిజినెస్, నేను కూడా డ్రగ్ బిజినెస్లోనే ఉన్నానే, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం, వెళ్ళు అక్కడ కూడా ప్రచారం చేయని చెప్తారు, జైలు కూడా ప్రచారం చేయ, జైల్లో కూడా ఖాళీ ఉండదు, ప్రచారం చేసుకోని చెప్తారనమాట. సో ప్రభుపాద్ డిడ్ నాట్ మేక్ యూ ఫీల్ గిల్టీ, ఓ నీ గతం ఇంత దరిద్రమైన గతం అనేది, ఇలాంటి తప్పుడు పనులు చేసావా, ఓ చూసారా అండి ఎంత గొప్ప ఉండి, మీరు ఎంత ఎదలైనా సరే నేను మీ దగ్గరికి వచ్చి మీకు ఎంత నేర్పించాను. సో ప్రభుపాద్ నెవర్ ఎవర్ బోస్టెడ్ హిజ్ గ్రేట్నెస్ ఆర్ హిస్ ప్యూరిటీ. చూడండి, మనము మన ఆ స్థాయిలో ఉండి కూడా మనము కింద వాళ్ళతో కలిసిమెలిసి మెలవగలిగితే ఐ టెల్ యూ పీపుల్ విల్ కనెక్ట్ టు అస్ న్యాచురల్గా. అందుకని శిల ప్రభుపాద్ శిష్యులు ఎవరు కూడా ప్రభుపాద్ సమక్షంలో దే నెవర్ ఫెల్ట్ దట్ యు నో దే ఆర్ అన్క్వాలిఫైడ్ టు డూ భక్తి, ఓ నా వల్ల కాదు అని హోప్లెస్ అలా అవ్వలేదు ఎప్పుడున్నో. దే ఆర్ వెరీ హోప్ఫుల్, ఎందుకంటే ప్రభుపాద్ వాళ్ళు అంతగా ఎంకరేజ్ చేశారు కాబట్టి. ఎలా ఎంకరేజ్ చేయగలిగారు, ఎందుకు ఎలా ఎంకరేజ్ చేయగలిగారంటే, వాళ్ళు ప్రభుపాదు తన యొక్క అవుట్ ఆఫ్ హిజ్ న్యాచురల్ హ్యూమిలిటీ, స్వాభావికమైన వినయంతో వాళ్ళ స్థాయికి వచ్చి వాళ్ళకి నేర్పించారు ప్రభుపాదులు వారు. దట్ ఈస్ ప్రభుపాద్ గ్లోరీ. సో వీ సమ్టైమ్స్ మనం ఏంటంటే, మనం మనకి యాక్చువల్ ప్రభుత్వం అంత ప్యూరిటీ ఉన్నా చూపించుకోలేదు, మనం అంత లేకపోయినా సరే మనము వీ బోస్ట్ యాజ్ ఇఫ్ వీఆర్ సో హైలీ ప్యూర్, దానివల్ల వీ బోస్ట్ అవర్ సెల్వ్స్. మనం ఎప్పుడైనా సరే మన గొప్పతనం మనం చెప్పుకుంటే రెండు అవుతాయి, దేర్ ఆర్ టూ కన్సిక్వెన్సెస్. నాన్ డివోటీస్ ఫీల్ ఎన్వీ టువర్డ్స్ అస్ అండ్ డివోటీస్ ఫీల్ సారీ ఫర్ అస్. అంటే మనము భక్తులమే అని చెప్పి ఒక భావన, ఒక యాటిట్యూడ్ చూపించామనుకోండి మన కంపెనీల్లోని, కొలీగ్స్లోని, ఆఫీసెస్లోని, బయట వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు మన పట్ల అసూ చెందుతారనమాట. బయటవాడు అసూ చెందుతాడు, భక్తులైతే దే ఫీల్ సారీ, సో ఇతను చూడండి నేను భక్తులకు వచ్చి అయినా ఇంత గర్వం అని చెప్పి. సో విచ్ ఈస్ యాక్చువల్లీ అన్ఫార్చునేట్, నాట్ నీడెడ్. సో వీ ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ టు హెల్ప్ పీపుల్, నిజంగా మనం ప్రచారం చేయాలన్నా సరే, నలుగురికి మనం సహాయం చేయాలన్నా సరే, ముందు మనము మన స్థాయి ఎంత ఎక్కువైనా సరే మనము వాళ్ళ స్థాయికి వచ్చి వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళకి నమ్మకం వస్తుంది, ఓకే ఇతనికి నేను చెప్పగలను, ధైర్యం వస్తుంది, ఇతనికి నా మనసు విప్పగలను అని చెప్పి. కానీ మనం ఆకాశంలో ఉన్నట్టుగా మనల్ని చూపించుకుంటే ఎదుటివాడికి తన మనసుని విప్పడానికి కూడా భయపడతాడనమాట. హీ డజంట్ ఫీల్ కాన్ఫిడెంట్ ఈవెన్ టు షేర్ హిస్ హార్ట్, ఇట్ ఇస్ నాట్ గుడ్. సో లీడర్షిప్ అంటే ఇప్పుడు ఇస్కాన్లో మనము నలుగురికి సహాయం చేయాలంటే లీడర్షిప్ అంటే, ఇట్స్ నాట్ యువర్ స్కాలర్షిప్. లీడర్షిప్ ఇస్ నాట్ స్కాలర్షిప్, ఓకే ఇంత బాగా లెక్చర్లు ఇవ్వగలడు కాబట్టి నలుగురికి ఆశ్రయం ఇవ్వగలడు, నో. లీడర్షిప్ అంటే ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ లీడర్షిప్ ఇస్ ఎంపథిక్ హీరింగ్, అంటే ఎదురు వ్యక్తి నుంచి నువ్వు వినగలుగుతున్నావా, అతని సమస్యను అర్థం చేసుకోగలుగుతున్నావా. అలాగ ఇఫ్ యూ కెన్ డెవలప్ దట్ ఎంపథిక్ లిజనింగ్ స్కిల్స్, యూ కెన్ ఏబుల్ టు హెల్ప్ పీపుల్, ఎదుటి వారికి మనం సహాయం చేయగలం. నారదమైన విషయంలో చూసినట్లయితే అదే జరిగింది, శ్రీల ప్రభుపాద్ గారి విషయం చూసినట్లయితే అదే జరిగింది. ప్రభుపాద్ ఇస్ వెరీ ఓపెన్, ప్రభుపాద్ ఇస్ వెరీ హంబుల్. ఎంత అదమ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ప్రభుపాద్ వాళ్ళలో కృష్ణుని చూశారు, కృష్ణుడితో వాళ్ళకున్న సంబంధం చూశారు, వాళ్ళని ఇన్స్పైర్ చేశారు. సో ఇక్కడ వ్యాస, సరే ఇది నారదముని. సో నారదముని వ్యాసదేవుని ఎంకరేజ్ చేస్తే వ్యాసదేవ్ ఆల్సో ఓపెన్ అప్, వ్యాసదేవ్ చెప్తారనమాట, మై డియర్ లార్డ్, మీరు చెప్పింది వాస్తవము, ఐఎమ్ ఫీలింగ్ హైలీ డిసప్పాయింట్మెంట్, నిజంగా నా హృదయంలో ఎంతో నిరుత్సాహం ఉంది, శోకంతో నిండి ఉంది, దయచేసి దీనికి కారణం చెప్పండి అని చెప్పి చెప్తారు. చెప్పి తర్వాత నారదముని కూడా వ్యాసదేవుడు, ఇప్పుడు సరే చెప్పండి ఎంతవరకు ఏమిన్నాము, మనం కింద వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఎలా చేయాలి, నారదముని నుంచి విన్నాము, ఇప్పుడు మనం మన సీనియర్ల నుంచి హెల్ప్ తీసుకోవాలి, అప్పుడు మనం ఎలా ఉండాలి, ఇప్పుడు అది మనం వ్యాసదేవుని చూడబోతున్నాం. సో వ్యాసదేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్స్, ఒప్పుకుంటారన్నమాట, నిజాయితీగా ఒప్పుకుంటారు, అది ముఖ్యము. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఇస్ దట్ వీ షుడ్ బి హానెస్ట్. డాక్టర్ల దగ్గర, గురువుల దగ్గర మనము దాయకూడదు. యు షుడ్ నెవర్ హైడ్ ఫ్రమ్ ఎ డాక్టర్ అండ్ గురువు, అప్పుడు మనకి పరిష్కారం, చికిత్స దొరకదు. డాక్టర్ దగ్గర మనం దాచామనుకోండి, ఎక్కడ నీకు ప్రాబ్లమ్, ఓకే బ్యాక్ బటక్స్ యూ హైడ్, సిగ్గుతో మనం చూపించుకోలేదు, అప్పుడు మనమే సఫర్ అవుతాం. అదేవిధంగా గురువు దగ్గర సిగ్గుతో మన సమస్యలు చెప్పుకోలేదు అనుకోండి, మనకు పరిష్కారం దొరకదు. సో నిజంగా నీకు సమస్య పరిష్కారం కావాలంటే మీరేం చేయాలి, మనము నిజాయితీగా మన సమస్యల్ని ఓపెన్ అవ్వాలన్నమాట. వీ డోంట్ హ్యావ్ టు ఫీల్ షై. ఓకే, డాక్టర్ దగ్గర ఎప్పుడు మనం సిగ్గుపడకూడదు, ఇలాగే గురువు దగ్గర కూడా మనం సిగ్గుపడకూడదు అనమాట. సో ఫస్ట్ థింగ్, నారద వ్యాసదేవ్ అడ్మిటెడ్. వ్యాసదేవుడు మామూలు వ్యక్తి కాదు, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఈజ్ లిటరరీ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. సరే, ఈ అవతారంలో తీసుకున్నా సరే, వ్యాసదేవుడు ఎంత రచించారు, వేదాలు రాశారు, ఉపనిషత్తులు రాశారు, పురాణాలు రాశారు, రామ మహాభారతం రాశారు, అంత గొప్ప వ్యక్తికి అయినా సరే అతను తన సమస్యని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వాట్ ఇస్ ద ఆస్పెక్ట్? ఈజ్ హానెస్ట్, నిజాయితీగా తన సమస్యను ఒప్పుకున్నారు. దానికి మన నిజాయితీగా మన సమస్యను ఒప్పుకోవాలంటే మనకి ఏం కావాలి, షుడ్ బి హంబుల్. అతనికి హంబుల్ లేనప్పుడు వీఆర్ నాట్ హంబుల్, వీ డోంట్ యాక్సెప్ట్, మనం ఎవరి దగ్గర వెళ్ళము, నాకు తెలుసులే అతనిలో కూడా సమస్యలు ఉన్నాయిలే అని చెప్పి మనము సహాయం తీసుకోమన్నమాట. దానివల్ల మనకి నష్టము. సో చాలాసార్లు భక్తులు ఎక్కడో ఉన్న తమ గురువుల నుంచి వినడానికి ఇష్టపడతారు, కానీ అందుబాటులో ఉన్న లోకల్ అథారిటీస్ని దగ్గర వినడానికి ఇష్టపడరు చాలాసార్లు. ఎందుకయ్యా అంటే, గురువు మనకు చెప్తారు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి, కానీ చేస్తున్నావో లేదో ఆయన చూడలేరు, నచ్చితే చేస్తావు నచ్చని చెయ్యి అనమాట. యూ ఫాలో సంథింగ్, డోంట్ ఫాలో సంథింగ్. అండ్ గురువు డజంట్ ఆస్క్ అకౌంటబిలిటీ, అట్లీస్ట్ ఇస్కౌంట్. సో అందుకే ప్రభుపాద్ సంస్ ఆర్గనైజేషన్లో ఈ క్యాపిటల్స్ టు బీ అండర్ టెంపుల్స్. కానీ అది లోకల్ అథారిటీ అయ్యారనుకోండి, ప్రభు మీరు అడిగారు ప్రశ్న, నేను సమాధానం చెప్పాను, మీరు ఏం చేస్తున్నారని అడుగుతారనమాట. కాబట్టి అడిగితే మనం ఫాలో అవ్వాల్సి వస్తుందేమో అనే భయంతో చాలాసార్లు అడగరనమాట. సమ్టైమ్స్ మీ ఆస్క్ ఆన్లైన్ ఫోరమ్స్లో ప్రశ్నలు అడుగుతారు, ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది, సమస్య ఏంటని చెప్పి ఆన్లైన్ ఫోరంలో ఏదో సమాధానం చెప్తారు, అది వింటావు, కానీ ఇట్స్ అప్ టు యూ టు ఫాలో ఆర్ నాట్, అండ్ యూఆర్ నాట్ అకౌంటబుల్. కాబట్టి అదే, ఒక వ్యక్తిని మనము సమస్య ప్రశ్న అడిగితే అది మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది, కాబట్టి జనం మనం భయపడతాం. కానీ నిజాయితీమైన భక్తుడు ఈ యాక్చువల్లీ అండర్స్టాండ్స్ దట్ ఐ నీడ్ హెల్ప్, నా అవసరం నాది, సమస్య నాది, నేను సమస్య పరిష్కారం కనుక్కోవాలి, సో లెట్ మీ గో అండ్ సరెండర్. ఇది రెండో విషయం అన్నమాట. మొదటిది నాకు సమస్య ఉందని ఒప్పుకోవాలి, రెండవది ఆ సమస్యని నేను తీర్చుకోలేను, ఇతను నా సమస్య తీర్చగలడు, ఆ వ్యక్తి శరణార్థులు అవ్వాలి. చూడండి, వ్యాసదేవుడు అంటే కొన్ని కొన్నిసార్లు సగటు వ్యక్తులే కాదు, గొప్ప వ్యక్తులు కూడా తమ సమస్య తమ తీర్చుకోలేరు, వేరే వాళ్ళ సమస్యను వాళ్ళు తీర్చగలరేమో, సొంత సమస్యలు తీర్చుకోలేరన్నమాట. ఇట్ ఇస్ సెడ్ ఏ డాక్టర్ కెనాట్ క్యూర్ హిమ్సెల్ఫ్ అని చెప్తారు కొన్ని కొన్నిసార్లు. కాబట్టి వ్యాసదేవుడు లాంటి గొప్ప వ్యక్తులు కూడా సమస్యలు వచ్చినప్పుడు వేరే వ్యక్తి అవసరం పడుతుంది, అర్జున్ లాంటి గొప్ప వ్యక్తి కూడా సమస్య వచ్చినప్పుడు వేరే వాళ్ళు అవసరం పడుతుంది, యుధిష్ఠిరు మహారాజు లాంటి గొప్ప వ్యక్తి కూడా సమస్య వచ్చినప్పుడు వేరే వాళ్ళు అవసరం పడుతుంది. సో అటువంటి గొప్ప వ్యక్తులే వేరే వాళ్ళ ఆశ్రయం తీసుకున్నప్పుడు, మనలాంటి వాళ్ళకి మన సమస్య వచ్చినప్పుడు, లేదంటే మన జీవితంలో సందేహాలు ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళ ఆశ్రయం తీసుకోవడం తప్పే ఉంది. సో బై ఆస్కింగ్ హెల్ప్ వీ విల్ నాట్ కమ్ డౌన్, వీ విల్ రాదర్ గో అప్. మన సహాయం తీసుకున్నప్పుడు మనం ఇంకొంచెం పైకి వెళ్తాం, కానీ ఇంకొంచెం కిందకి రాము. సో ఇది రెండో ఆస్పెక్ట్ అనమాట. మనం ఒకరి షెల్టర్ తీసుకోవాలి, ఆశ్రయం తీసుకోవాలి. మై స్పిరిచువల్ మాస్టర్ రాధనాస్వామి ఏం చెప్తారంటే, వెన్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ వెన్ యూ ఓపెన్ యువర్ హార్ట్, నువ్వు ఒకరికి శరణాగతం అయ్యి అతని నీ మనస్సు విప్పినప్పుడు, అంటే నీ మనసు అనే సమస్యను విప్పినప్పుడు, దట్ ఇట్ సెల్ఫ్ సాల్వ్ 50% ఆఫ్ యువర్ ప్రాబ్లం అని చెప్తారనమాట. ఒకరి శరణం తీసుకొని అతనికి నీ సమస్య చెప్పినప్పుడు అక్కడే 50% సమస్య తీరిపోతుంది అని చెప్తారు. ఎలాగంటే యూఆర్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్. న్యాచురల్గా కృష్ణుడు నీ సిన్సియారిటీని చూసి నీ సహాయం చేస్తాడు, బికాజ్ యూఆర్ ఫాలోయింగ్ ద రైట్ సిస్టమ్ ఆఫ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ సరెండర్. కాబట్టి నువ్వు ప్రాబ్లం చెప్పడంతోనే 50% సమస్య వస్తుంది, సమస్య తీరిపోతుంది అని చెప్పి చెప్తారనమాట. దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే, సో వెన్ సో యూ ఫస్ట్ పాయింట్ ఏంటి, వి యాక్సెప్ట్ ద ప్రాబ్లం, మన సమస్యని మనం చెప్పుకున్నాము. రెండవది మీరు నా సమస్య, రెండవది అతను శరణాగతి అయ్యా, మీరు నా సమస్యను తీర్చగలరు, దయచేసి నా సమస్యను తీర్చండి. సో రెండవది, దట్ మీన్స్ యూఆర్ టెల్లింగ్ యూ హెల్ప్ మీ. మూడవది ఏంటి, సరే అడిగాము నాకు చెప్పండి అని చెప్పి, అలా అన్న మాత్రం ఎవరు చెప్పండి నీకు. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చాలామంది అడుగుతారు, ప్రభుజీ నాకు జపంలో చేసి రావట్లేదు ఏం చేయమంటారు అడుగుతారు. వీ డోంట్ టెల్ దెమ్, మేము వాళ్ళకి చెప్పము. ఎందుకు చెప్పమంటే, బికాజ్ వీ విల్ ఓన్లీ టెల్ దెమ్ వెన్ వీఆర్ కాన్ఫిడెంట్ యూ విల్ హీర్ అస్. నిజంగా అతను మమ్మల్ని మన మాట వింటాడు అని నమ్మకం ఉన్నప్పుడే మనము చెప్తామన్నమాట, లేకపోతే చెప్పము. ఇతను వింటాడు అని నమ్మకం లేనప్పుడు చెప్పము. ఎందుకంటే కొన్నిసార్లు మనం అడుగుతారు, అడిగారని చెప్పామంటే తిరిగి దానికి జస్టిఫికేషన్ ఇస్తారన్నమాట. అంటే తమ్మని తను సమర్థించుకుంటారు, ప్రభు మీరు రాత్రి లేటి పడుకుంటారు, టీవీ చూస్తారు, సినిమా చూస్తున్నారు, తెల్లారి జపంలో కృష్ణుడి గురించి ఎలాగ మీకు వాయిస్ ప్రాబ్లం, సో ఫస్ట్ కనెక్షన్ వాళ్ళకి వాయిస్ బాగానే ఉందా, సెకండ్ కనెక్షన్ వాళ్ళకి కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. సో ప్లీజ్ లెట్ మీ నో దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లం. సో యా, ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనల్ని ఏమైనా సలహా అడిగారంటే, సజెషన్ అడిగితే, ఇన్ జనరల్గా భక్తులు దే రియల్లీ ఇట్స్ నాట్ నెసెసర్లీ దట్ వీ ఎగ్జాక్ట్లీ గివ్ ఆన్సర్. ఎందుకయ్యా అంటే, ఓకే ఈ గ్రూప్లో బాగానే ఉందంట, బికాజ్ వీ షుడ్ బి కాన్ఫిడెంట్ దట్ అదర్ పర్సన్ రియల్లీ వాంట్స్ అన్ ఆన్సర్. మాట వరకు చాలామంది చాలా అడుగుతారు, భక్తులు కూడా తన సమయాన్ని వృధా చేసుకోరు. కానీ ఒకవేళ ఆ అథారిటీకి ఆ సబార్డినేట్ నిజంగా ఇతను నా సహాయం అడుగుతున్నాడు అన్న నమ్మకం కుదిరినప్పుడు, అప్పుడు తన ప్రాణమైనా ఇస్తాడు ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి కోసం ప్రాణమైనా ఇస్తాడు, ఆ వ్యక్తి కోసం ఎక్స్ట్రా మార్క్ జపం చేస్తాడు, ఆ వ్యక్తి కోసం కృష్ణుడి గురించి ప్రార్థిస్తాడు, అన్నీ చేస్తారు. ఎప్పుడు నమ్మకం వచ్చినప్పుడు. ఇతను నిజంగా ఇస్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇట్, మామూలుగా అడగట్లేదు, ఊరికి అడగట్లేదు, నిజంగా సీరియస్గా అడుగుతున్నారు అని చెప్పి. ఇక్కడ వ్యాసదేవుడు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు తన అథారిటీకి. ఏమనిస్తున్నాడు, మై డియర్ వ్యాసదేవ్ అంటే నారదముని, మీరు ఈ గివ్స్ క్వాలిటీస్ ఆఫ్ నారదముని రెండు శ్లోకాల్లో చెప్తారనమాట. ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే, మీరు యు ఆర్ లైక్ ఎయిర్, గాలి వంటి వాళ్ళు. గాలి అనేది ప్రతి సర్వత్రా వ్యాపించి ఉంటుంది, ప్రతి వ్యక్తి ఏనో లోపల బయటన అన్నిటి ఉంటుంది, శరీరంలో ఉంటుంది బయటన ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా యునో ఎవ్రీవన్స్ హార్ట్, ప్రతి ఒక్కరి హృదయం మీకు తెలుసు అవునా కదా, యూనో ఎవ్రీవన్స్ హార్ట్, యూర్ యాజ్ కూడా సూపర్ సోల్ చెప్తారు అనమాట. మీరు ఇంచు పరమాత్మకి ఏ విధంగా అన్ని తెలుసు మీకు అది తెలుసు, మీరు అంత గొప్ప వ్యక్తులు. రెండోది చెప్తారంటే, మీరు స్వయంగా నా బ్రహ్మదేవుని యొక్క పుత్రులు, ఆత్మ భవాత్మ భూతం అని చెప్తారనమాట. ఆత్మభవ అంటే బ్రహ్మదేవుడు, భవాత్మ భూతం అంటే బ్రహ్మదేవుడి పుత్రుడు. ఆత్మభవ అంటే బ్రహ్మదేవుడు తల్లిదండ్రులు లేరు కదా, స్వయంభూ. ఆత్మ భవాత్మ భూతం, మీరు స్వయంగా బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు, అంత గొప్ప వ్యక్తులు మీరు. రెండోది ఏం చెప్తారంటే, అగాధ బోధం అంటారనమాట. అగాధ బోధం అంటే అన్లిమిటెడ్ నాలెడ్జ్, అంటే మీకున్నంత జ్ఞానం ఎవరికీ లేదు, మీరు స్వయంగా బ్రహ్మదేవుడి యొక్క పుత్రులు. రెండవది, మీరు పరమాత్మ ఏ విధంగా సర్వజ్ఞులు, మీరు కూడా సర్వజ్ఞులు, కాబట్టి మీకన్నా ఈ సమస్యను తీర్చేవాళ్ళు ఎవరున్నారు అని చెప్పి చెప్తారనమాట. సి దట్ మీన్స్ వ్యాసదేవ్ ఇస్ గ్లోరిఫైంగ్ నారదముని ఆల్సో. ఎందుకయ్యా అంటే, అది అవసరం. ఎందుకంటే వీ షుడ్ గివ్ దట్ కాన్ఫిడెన్స్ టు అవర్ సుపీరియర్, ఎస్ ఐఎమ్ సీరియస్ అబౌట్ లర్నింగ్. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడే ఆ వ్యక్తి మనకి సహాయం చేస్తారు. అంటే దాని అర్థము మనం ప్రతిసారి మన సుపీరియర్కి వెళ్ళి అతనికి డబ్బా కొట్టాలని కాదు, అది అవసరం లేదు, ఎవ్వరికీ అవసరం లేదు. ఇక్కడ వీఆర్ జస్ట్ హ్యాపీ, వీ డోంట్ నీడ్, మనకి పేరు ప్రఖ్యాతులతో సంబంధం లేదు, మనకి లోకంలో మన పేరు సంబంధం లేదు. మన పేరు గోలోకంలో ఆ ఎంట్రీ బుక్లో మన పేరు ఉండాలి, అక్కడ మన పేరు ఉండాలి, కానీ అక్కడ ఎంట్రీ బుక్లో మన పేరు ఉండాలి, ఆ రిజిస్టర్లో మన పేరు ఉండాలి. ఓకే, సో అండ్ సో పర్సన్ ఎంట్రీ ఎస్, అక్కడ మన పేరు ఉండాలి కానీ ఇక్కడ మన పేరు మన సంబంధం లేదు. కాబట్టి వైష్ణవులకి దే డోంట్ నీడ్ గ్లోరిఫికేషన్ అండ్ ఎప్రిషియేషన్ నెసరీ. కానీ కింద వ్యక్తికి అలాగా దిస్ అన్ ఎటికెట్, వెన్ వీ ఆస్క్ ఏ క్వశ్చన్ యూ షుడ్ ఎప్రిషియేట్ హిమ్ అండ్ యూ షుడ్ గివ్ కాన్ఫిడెన్స్. అంటే ముఖ్యంగా మనం అతనికి నమ్మకం కల్పించాలి, మీరు చెప్పింది వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీ అని చెప్పి, అప్పుడు ఆ వ్యక్తి మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సో దేర్ ఆర్ త్రీ థింగ్స్. ఫస్ట్ థింగ్, నాకు మనం నిజాయితీగా నిస్సిగ్గుగా మన సమస్యను చెప్పుకోవాలి. రెండవది, మీరు నాకు సహాయం చేయగలరు అంటే అతని శరణం తీసుకోవాలి, దయచేసి సహాయం చేయండి అని చెప్పి. మూడవది, మాట మాట అంటే ఇట్స్ నాట్ ఫర్ నేమ్ సేక్, జెన్యున్లీ నేను మిమ్మల్ని మీ ఆశలు తీసుకుంటున్నాను అని చెప్పి అతనికి కన్విక్షన్ ఇవ్వాలి. ఎలా ఇస్తాము? బై అప్రిషియేటింగ్ హిమ్. సో ఈ మూడు నారదముని, సారీ, వ్యాస మహర్షి ఫాలో చేస్తారనమాట. సి, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దదాతి ప్రతిగ్రహణాతి. సో కాన్ఫిడెన్షియాలిటీ, అప్పుడే సంబంధం ఏర్పడుతుంది. అదర్వైజ్ మనము, మన సుపీరియర్లు ఉంటారు అంటే శిక్షా గురువులు కానీ దీక్షా గురువులు కానీ, వారికి మన సాంగత్యం ఉంటుంది. సాంగత్యం అంటే ఫిజికల్ ప్రాక్సిమిటీ కాదు, నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రాక్సిమిటీ. సో ఇట్స్ ఏ కనెక్షన్ మనకి, అంటే మనకి నిజంగా మనకి సహాయం వచ్చినప్పుడు వాళ్ళ మనం వాళ్ళ ఆశలు తీసుకుంటున్నామని చెప్పి. కొన్నిసార్లు వస్తాం మనము, 10 సంవత్సరాలు చూస్తుంటాం టెంపుల్కి, 20 సంవత్సరాలు చూస్తుంటాము, కానీ మనం ఎవరికి మన సమస్యలు చెప్పుకోము, ఎవరి నుంచి సలహాలు తీసుకోము, వాళ్ళు చెప్పింది కాస్త వినము, దెన్ వీ విల్ నాట్ రియలీ గ్రో. సీ, వీ ఆల్ హ్యావ్ ఎ డిసీజ్. భౌతిక ప్రపంచం ప్రతి ఒక్కరికి జబ్బు ఉంటుంది, ఫాల్సీగో. ఇట్స్ లైక్ ఎ బాయిల్. బాయిల్ అంటే, బాయిల్ అంటే కొన్ని కొన్నిసార్లు శరీరం మీద పొక్కులు కాదు, ఏమంటారు, యా ఏదో పెద్దగా ఇలాగా ఇది బాయిల్స్ వస్తాయన్నమాట. సో ఆ బాయిల్ని మనము ఉఫ్ఫు 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 అని ఊదుకుంటూ ఉంటాం, కొంచెం చల్లగా అనిపిస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ తగులుతూ ఉంటుంది. సిమిలర్లీ వీ హ్యావ్ ఫాల్సీ గో అండ్ యూ వాంట్ టు సాటిస్ఫై యర్ ఫాల్సీ గో, కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడతాం. ఎందుకు? కురుపులు, కురుపులు అంట, కురుపులు కూడా కాదు, పెద్ద పెద్ద కురుపులు అంటే అయితే పెద్ద పెద్ద బాయిల్స్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాము. ఎందుకు భయపడతాము? డాక్టర్కి వెళ్తే యూ విల్ బర్స్ట్ ఇట్, ఒక చిరగబడతారు, తర్వాత మెడిసిన్ ఇస్తారు. కానీ ఏ రోజైనా తీసుకోవాల్సింది, అది జీవితాంతం నా బాయిల్తో ఉంటావా చెప్పు. కానీ మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కానీ నువ్వేమని చెయ్యి, నా బాయిల్ ముట్టద్దు అంటాము అనమాట. దెన్ హౌ విల్ ద డాక్టర్ హెల్ప్ యూ? చెక్గడ్డలు, పర్ఫెక్ట్, చెక్గడ్డలు అంట. హౌ విల్ ద డాక్టర్ హెల్ప్ యూ? బొబ్బలు, పర్ఫెక్ట్, ఐ థింక్ సఫిషియెంట్. సో చెక్గడ్డలు లేకపోతే, చెక్గడ్డలు అనుకోండి, మనం డాక్టర్ ఎలా హెల్ప్ చేయగలరు చెప్పండి మనకి. సో డాక్టర్ చెప్పండి, డాక్టర్ ఇది తగ్గాలి, మీరేం చేస్తారు చేయండి. డాక్టర్ ఫ్రీడమ్ ఇస్తే డాక్టర్ హెల్ప్ చేయగలడు అనమాట. యూ డోంట్ గివ్ ద ఫ్రీడమ్, ఇట్ విల్ నాట్ హెల్ప్. సిమిలర్లీ భక్తి జీవితంలో కూడా మనం ఎన్నేళ్ళు చూస్తున్నామని కాదు, బట్ ఇఫ్ యూ డోంట్ టేక్ షెల్టర్ ఆఫ్ అని, డోంట్ టేక్ హెల్ప్, దే విల్ నాట్ హెల్ప్. మనం అడిగితేనే మనకు సహాయం చేస్తారు. అదర్వైజ్ జనరల్గా లెక్చర్లో చెప్తారు, బట్ ఇండివిజువల్స్, ఇట్స్ ద ఇండివిజువల్ సిన్సియారిటీ, వీ హ్యావ్ టు సీక్ హెల్ప్. ఇంకోటి ఏంటంటే, మనకి ఎలా అనిపిస్తుంది అంటే, చాలాసార్లు ఓ నా గురువు వచ్చి చెప్తే నేను వింటాను, లేకపోతే టెంపుల్ ప్రజెంట్ చెప్తే నేను వింటాను, బట్ ఇస్కాన్లో ప్రాక్టికలీ అది వర్కౌట్ అయ్యే సిస్టమ్ కాదు. అది ఇట్ డజంట్ రియలీ వర్కౌట్. ఇట్స్ లైక్ యూనో, మనకి 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 డిసీజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, షుడ్ నాట్ సే, బట్ సంబడి ఆ సింప్టమ్స్ ఆఫ్ సే కరోనా, నేను ఇండియాలో నెంబర్ 1 డాక్టర్ చెప్తేనే, అతను టెస్ట్ చేస్తేనే నేను నమ్ముతాను, ఈ చిన్న చిన్న డాక్టర్కి వెళ్ళను, చిన్న చిన్న క్లినిక్స్కి వెళ్ళను అనుకుంటే ఎవరికి నష్టం? మనకే నష్టం అనమాట. సో వీ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, బట్ వీఆర్ వెయిటింగ్ హూ ఇస్ ద బెస్ట్ డాక్టర్ అని చెప్పి. సిమిలర్లీ ఇస్కాన్లో కూడా మనకి సమస్య ఉంటుంది, ఇక్కడ ఎవరు శుద్ధ భక్తులు ఉన్నారు? నా గురువు వస్తారు, గురువుని కోసం వస్తారా? సమస్య కోసం కనిపిస్తేనే గొప్ప ఇస్కాన్లో. సో యూ డోంట్ థింక్ అబౌట్ ద డాక్టర్ ఇస్ పర్ఫెక్ట్ ఆర్ నాట్, అండర్స్టాండ్ వెదర్ ఐఎమ్ సిన్సియర్ ఆర్ నాట్. మనం సిన్సియర్ అయితే మనం ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు, మనకన్నా ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తిని అప్రోచ్ అవ్వచ్చు, అతను మనకు సహాయం చేయగలుగుతారు. సిమిలర్లీ వీ ఇన్ అవర్ లైఫ్స్ వీ కెన్ గో టు అవర్ సుపీరియర్స్. మన గృహస్థులు ఉంటాము, గృహస్థులలో బోల్డ్ సమస్యలు ఉంటాయి. హస్బెండ్ డివోటీ అయితే కొన్నిసార్లు వైఫ్ డివోటీ ఎవరు, వైఫ్ డివోటీ అయితే హస్బెండ్ డివోటీ ఎవరు, హస్బెండ్ వైఫ్ డివోటీ అయినా పిల్లల డివోటీస్ కాదు. వాళ్ళని ఎలా చేయాలంటే, వాళ్ళని వదిలేయాలా, వాళ్ళని టైట్ చేయాలా, కంట్రోల్ చేయాలా, ఇలా బోల్డ్ సమస్యలు ఉంటాయి మనకి. కానీ వీటి వల్ల ఏమవుతుంది మనకి, వీటికి మనకి సమాధానం ఏమో చెప్తారు మన గురువు గారు మనకి వ్యక్తిగత. ఎందుకంటే ప్రతి సమస్య ప్రత్యేకం, ఎవరి సమస్య వాళ్ళది. మన గురువు గారు మనకు చెప్తారా? సిద్ధాంత ప్రిన్సిపల్ చెప్తారు, ఆ టెంపుల్ ప్రజెంట్ చెప్తారా? నాట్ నెసరీలీ. సో వీ కెన్ గో టు అవర్ సుపీరియర్ గృహస్థ డివోటీస్, వాళ్ళు అడగొచ్చు, వాళ్ళకి అనుభవం ఉంది కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. కానీ వాళ్ళు చూసి ఓ, ఎందుకంటే కనిష్ట అధికారి ఏంటంటే తనకన్నా తన ఈక్వల్స్ని చూస్తే అసూ చెందుతాడు, సరే తన ఈక్వల్స్ దోషాలు చూస్తాడు, సుపీరియర్స్ అసూ చూస్తాడు, కింద వాళ్ళలో తప్పులు చూస్తాడు అనమాట. సో మనం మన తప్పులు చూడడం బదులు అతని సహాయం తీసుకుంటే అతను మనకు సహాయం చేయగలడు. అతను కూడా శుద్ధ భక్తుడు కాకపోవచ్చు, కానీ అతనికి తెలుసు తన కెపాసిటీ ఉంటే సహాయం చేస్తాడు, తన కెపాసిటీ కన్నా ఎక్కువైతే తన పై వాళ్ళ సహాయం తీసుకుని తనకు హెల్ప్ చేస్తాడు. సో వీ షుడ్ బి హంబుల్ ఎనఫ్ టు గో టు అవర్ ఇమ్మీడియట్ సుపీరియర్స్. ఆ విధంగా చూసుకున్నట్లయితే, సో గృహస్థ డివోటీస్ దే కెన్ గో టు ద సీనియర్ గృహస్థస్, వాళ్ళు మనకు సహాయం చేయగలరు. 90% ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయగలరు. ఆ విధంగా మనము సమస్యల నుంచి బయటపడవచ్చు. లేకపోతే ఏమవుతుంది, కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలే ఉంటాయి. ఎస్పెషలీ గృహస్థాస్ వాళ్ళకి ఏంటంటే కుటుంబం ఉంటుంది, భార్య పిల్లలు బంధువులు అన్నదమ్ములు తల్లిదండ్రులు ఇన్ని రకాల ఆబ్లిగేషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఇఫ్ దే డోంట్ నో ఇవి అన్ని ఆబ్లిగేషన్స్తో పాటు ఎలా భక్తి చేయాలనే విషయంలో వాళ్ళకి వాళ్ళ సమస్యలకి మనకి పరిష్కారం మనం చూపించకపోతే ఏమవుతుందంటే బయట జీవితంలో కష్టం ఉందని చెప్పి భక్తులకు వస్తాము. భక్తులకు వచ్చిన తర్వాత కష్టం తగ్గదుసరికి కష్టాలు ఇంకా పెరిగిపోతాయి. ఎందుకు పెరుగుతాయంటే నాట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ వాట్ యూర్ డూయింగ్. నువ్వేం చేస్తావు ఎదురు వాళ్ళకి అర్థం కాదు. నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలా లీనియంట్గా ఉండాలి నీకు తెలియదు. ఎవరి సహాయం నువ్వు తీసుకోవు. అప్పుడు నీకు అనిపిస్తుంది దీనికన్నా ముందు నేను ముందుగా ముందు భక్తిలోకి రాకముందే ఇంకా సుఖంగా ఉన్నానేమో అనిపిస్తుంది, థాట్ వస్తుంది. ఎంత దూరదృష్టి ఊహించుకోండి. ఎందుకంటే సమస్యలు వస్తున్నాయి ఇస్కాన్లో, ఎందుకంటే మనము వీఆర్ నాట్ టేకింగ్ షెల్టర్. ఎవరో గురువు వస్తారు లేకపోతే ప్రెసిడెంట్ వస్తాడని మనం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇట్స్ నాట్ నెసెసరీ. వీ షుడ్ బి హంబుల్ ఇనఫ్, ఆనెస్ట్ అండ్ హంబుల్. చూడండి సిన్సియర్ డివోటీ ఉండాల్సిన లక్షణములు. మనం హానెస్ట్గా ఉండాలి, మనం హంబుల్ అనే ఉండాలి. హానెస్ట్ మీన్స్ వీ షుడ్ నాట్ అంటే ఎవరి పడితే వాళ్ళకి మన సమస్య చెప్పుకోవాల్సిన లేదు, కానీ ఒక వ్యక్తి మీద నమ్మకం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మనం షేర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ టు సీ వెదర్ 100% ప్యూర్, అతను సిన్సియరా కాదా, అతను తన సుపీరియర్స్ కనెక్షన్ అయి ఉన్నాడా లేదా అది ముఖ్యం. నువ్వు ఎవరినైతే శరణం తీసుకుంటున్నావో ఆ వ్యక్తి ఇస్ హీ కనెక్టెడ్ టు హీస్ సుపీరియర్స్ అండ్ ఇఫ్ హీస్ కనెక్టెడ్ టు హీస్ సుపీరియర్స్, అతను ఒకవేళ తన సుపీరియర్స్ కనెక్షన్ అయి ఉంటే దెన్ ఈ సేఫ్ పర్సన్, అతను సేఫ్, అతను మనిషి ఆశలు తీసుకోవచ్చు. ఇలా దీన్నే కౌన్సిలర్ సిస్టమ్ అంటారనమాట. సో ఇఫ్ యూ కెన్ డూ దిస్ ఐ టెల్ యూ వీ కెన్ బీ మచ్ మోర్ హ్యాపీ. అండ్ మన కమ్యూనిటీ, మన ఇస్కాన్ కమ్యూనిటీ, మనం ఎంతో మంది వందల మంది ప్రచారం చేస్తున్నాము, వేల మంది ప్రచారం చేస్తున్నాము, కానీ ఎంతమంది నిలబెట్టుకోగలుగుతున్నాము? ఎందుకు మనం మిగతా వాళ్ళు మిస్ అవుతున్నాము? ఎందుకంటే వాళ్ళకి మనం చెప్తున్న సిద్ధాంతం మీద నమ్మకం లేదు అని కాదు, మనం చెప్తున్న సిద్ధాంతం మీద నమ్మకం ఉంది, కానీ ఇది ప్రాక్టికలా, ఇది నిజంగా నా జీవితంలో అప్లై చేయగలనా, నాకు సమస్యలు ఉన్నాయి. సో అతని ఇమీడియట్ డౌట్స్ క్లియర్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల, లేదంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల, దెన్ దే విల్ నాట్ టేక్ హెల్ప్. సో దే విల్ స్ట్రగల్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. దట్ మీన్స్ ఈ గుహ్యం ఆఖ్యాతి పుచ్చితి రూప గోస్వామి చెప్తారు, సత్సంబంధాలు ఎలా నెలకొంటాయి వైష్ణవ సాంగత్యంలో అని చెప్పి. తదాతి ప్రతిగ్రహణాతి అంటే యూ టేక్ గిఫ్ట్స్, యూ గివ్ గిఫ్ట్స్. గుహ్యం ఆఖ్యాతి పుచ్చితి, నువ్వు నీ సీక్రెట్స్ షేర్ చేసుకుంటున్నావు, ఎదుటి వారి సమస్యలు వింటున్నావు. భుక్తే భోజనే చేయవ, కలిసి భోజనం చేస్తున్నాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, సత్సంబంధాలు ఏర్పడతాయన్నమాట. షడ్విధం ప్రీతి లక్షణం, అప్పుడు వైష్ణవ సొసైటీ కలిసిమెలిసి బ్రహ్మాండంగా ఉండొచ్చు అనమాట. నిజంగా వైకుంఠంలా ఉండొచ్చు మనము. సో ఇస్కాన్ విజయవాడ ఆల్సోను అట్లీస్ట్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ మనము కౌన్సిలర్ సిస్టమ్ స్టార్ట్ చేయాలి. టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్క గృహస్థులు, ప్రతి అంటే సీనియర్ కానీ జూనియర్ కానీ ప్రతి ఒక్కరికి ఒక చైన్ ఉండాలి. ఎవ్రీ వన్ షుడ్ బి కనెక్టెడ్ టు సంబడి. ఆ విధంగా మనం చేంజ్ చేసినప్పుడు కొత్తగా మనం ఎంతోమంది ప్రచారం చేస్తున్నాం, నిలబెట్టుకోలేకపోతున్నాము. సో మనం ఆ సిస్టమ్ తయారు చేయాలన్నమాట. యూ కెన్ సీ ఇక్కడ నారదముని వ్యాసదేవుల యొక్క సంవాదంలో ఒక ఐడియల్ టీచర్, ఐడియల్ స్టూడెంట్ మనం నేర్చుకోవచ్చు సిద్ధాంతాలు. కాబట్టి మనం కూడా కొన్ని కొన్నిసార్లు టీచర్లా వ్యవహరించాల్సి వస్తుంది, కొన్ని కొన్నిసార్లు స్టూడెంట్లా వ్యవహరించాల్సి వస్తుంది. సో వీ విల్ లెర్న్ హౌ టు బిహేవ్ ఇన్ ద రోల్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ ద టీచర్ ఆల్సో, రైట్? సో అప్పుడు నారదముని ఇది విని అగైన్ హీ స్మైల్స్, అంటే హీ యాక్సెప్ట్స్ వ్యాసదేవుడిని, సిన్సియారిటీని అతను యాక్సెప్ట్ చేస్తారు. చేసి అప్పుడు నారదముని వ్యాసదేవుని యొక్క సమస్య, అంటే అతని సమస్య ఏంటి ఫస్ట్ చెప్తారు. ఫస్ట్ థింగ్ డయాగ్నోసిస్, సెకండ్ థింగ్ ఈజ్ సొల్యూషన్, అవునా కాదా? డయాగ్నోసిస్ చెప్తారనమాట, అంటే నీ ప్రాబ్లం ఏంటో చెప్తారు. రెండు శ్లోకాల్లో చెప్తారనమాట, 1.5.8, 1.5.9. సో విల్ రిసెట్ ద శ్లోక, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. భవతానుదిత ప్రాయం యశో భగవతో మలం ఏనైవాషు దుష్యేత మన్యేత దర్శనం కిలం అని చెప్తారు. భవత అనుదిత ప్రాయం, భవత అనుదితం ప్రాయం అంటే అనుదిత ప్రాయం, యూ హ్యావ్ హార్డ్లీ గ్లోరిఫైడ్ సుప్రీం లార్డ్, భగవంతుని నువ్వు అసలు గ్లోరిఫై చేయలేదు. యశో భగవతి అమలం, యశో భగవతి అమలం అంటే అమలం అంటే ప్యూర్, ఆల్ ప్యూర్. ఏనే వాసి తుష్యత మన్యత దర్శనం కిలం అంటే నువ్వు దివ్యమైన అమలమైన భగవంతుని యొక్క యశస్సు కీర్తి ఐశ్వర్యాలని నువ్వు కీర్తించలేదు. భగవంతుని దివ్యేంద్రియాలని సంపు అంటే సాటిస్ఫై చేయలేనప్పుడు అటువంటి యొక్క తత్వం దట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ ఏ కంప్లీట్లీ వేస్ట్. అటువంటి తత్వంకి ఎటువంటి ఉపయోగం లేదు. మన్యే తద్ దర్శనం కిలం, మన్యే అంటే ఇన్ మై ఒపీనియన్, మన్యే తద్ దర్శనం కిలం, కిలం అంటే ఇట్స్ వేస్ట్, ఇట్స్ కంప్లీట్లీ గాన్ కేస్ అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వ్యాస నాదము ఏం చెప్తున్నారంటే, చూడండి మీరు మీ ఇంత రచన రాశారు, ఇంత తత్వాన్ని బోధించారు, కానీ మీ రచనల్లో భగవంతుణ్ణి యశో భగవతి అమలం, భగవంతుని యొక్క అమల అంటే ఆల్ ప్యూర్ సుప్రీం లార్డ్ యొక్క గ్లోరీస్ని యశస్సుని మీరు సరిగ్గా స్తుతించలేదు. కాబట్టి భగవంతుని యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరచలేని శాస్త్రము ఎందుకు వ్యర్థం అది అని చెప్తారన్నమాట ఫస్ట్ది. సెకండ్ది ఏమని చెప్తారు, మీరు మీ యొక్క రచనల ద్వారా పురుషార్థాలని హైలైట్ చేశారు. యూ హైలైట్ టూ మచ్ ద పురుషార్థాలు అంటే ఏంటి, ధర్మ అర్థ కామ మోక్షములు. ధర్మార్థ కామ మోక్షములు మేము హైలైట్ చేశారు, కానీ పంచమ పురుషార్థం ఏంటి, ప్రేమ కుమార్తో మహాన్ అంటే భగవంతుని పట్ల ప్రేమ. సో ఆ పంచమ పురుషార్థాన్ని మీరు హైలైట్ చేయలేదు. ఈ నాలుగు పురుషార్థాన్ని హైలైట్ చేస్తారు, ధర్మార్థ కామ మోక్షములను హైలైట్ చేస్తారు, దాని వలన మీరు సాటిస్ఫైడ్ కాదు అని చెప్పి చెప్తారనమాట. సో అనువర్తిన అనుకీర్తన అని చెప్తారు ఆ శ్లోకంలో. అనువర్తిన అంటే యూ హ్యావ్ నాట్ రిపీటెడ్లీ డిస్క్రైబ్డ్, అంటే భగవంతుని చెప్పలేదా, ఎందుకు చెప్పలేదు. సి మహాభారతంలో కూడా కృష్ణుడి గురించి ఉన్నది అవునా కదా, ఉండాలి పురాణాల్లో కూడా భగవంతుని గురించి స్థుతి ఉంటుంది, కానీ ఇక్కడ యూ హ్యావ్ నాట్ సఫిషియంట్లీ రిపీటెడ్లీ అని చెప్తాను అనమాట. అనువర్తిన అంటే యూ హ్యావ్ నాట్ రిపీటెడ్లీ డిస్క్రైబ్డ్, అంటే ఎక్కడో పేజీకి లేకపోతే 10 పేజీలు ఒక దగ్గర మేము వర్ణించాను నేను. సో అనువర్తిన అంటే నాట్ రిపీటెడ్లీ డిస్క్రైబ్డ్. అనుకీర్తన అంటే నాట్ రిపీటెడ్లీ గ్లోరిఫైడ్. మన భాగవతంలో అలా కాదే, భాగవతంలో మీరు చూసినట్లయితే భక్తి యొక్క గొప్పతనం గురించి చూస్తున్నట్లయితే మీకు 18 శ్లోకాల్లో 1000 శ్లోకాలు భక్తి యొక్క గొప్పతనం గురించి వస్తాయి అవునా కదా. సిమిలర్లీ భక్తుల యొక్క ప్రేయర్స్ చూసినట్లయితే మోర్ ఆర్ లెస్ ఎవ్రీ డివోటీ తమ శుద్ధ భక్తులు ప్రార్థనలు విన్నట్లయితే వాళ్ళు దేని గురించి ప్రార్థిస్తారు, దే స్పీక్ అబౌట్ ఓ ఐ నీడ్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ అంటారు అవునా కదా. భక్తి ముహుం ప్రవహతం త్వయమే ప్రసంగో భూయామనంత మహతం అమలాశయాణం ఏనాంద సోల్బణమురు భవతాం మహాభక్తి నేషే భవద్గుణకథామృతపానమత్త. సో ధ్రువ ఎవరు ఉంటారు ఇది, ధ్రువ మహారాజ్ సేస్ భక్తి ముహుం ప్రవహతం త్వయమే ప్రసంగో, కృష్ణ నాకు మీ యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇవ్వు. ఎందుకు భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వు, భగవంతుడే మనకు ఎందుకు మన భక్తుల యొక్క సాంగత్యం ఎందుకు అడుగుతామంటే భగవంతుడు కావాలని చెప్పి భగవంతుడు స్వయంగా వచ్చాడు. భగవంతుని ఏమడుతున్నారు, భక్తుల యొక్క సాంగత్యం అడుగుతున్నారు. ఎందుకంటే నీ సాంగత్యంలో నిన్ను గుర్తించుకోవడం అంత సులభం కాదు నాకు, కానీ నీ భక్తుల సాంగత్యంలో నిన్ను గుర్తుపెట్టుకోవడం నాకు సులభం. శ్రవణం చేయడం, శ్రవణం కీర్తన స్మరణం ఈజ్ ఈజీ ఇన్ ద కంపెనీ ఆఫ్ డివోటీస్ దాన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లార్డ్ అవునా కదా. ఈజీ టు సీ, మనం భగవంతుని ముందుకు వెళ్తాము, ఆల్టర్ ముందుకు వెళ్తాము, భగవంతుడు ఉంటారు, చూస్తాము పాదాలు చూస్తాము, భగవంతు ముఖం చూస్తాము, ఆ డ్రెస్ చూస్తాము, ఆ గ్రీన్ కలర్ పగడి ఉంటుంది, ఇమీడియట్ గ్రీన్ కలర్ చూసి ఓ గ్రీన్ కలర్ మా వైఫ్ గ్రీన్ కలర్ శారీ అడిగింది మా వైఫ్ అక్కడ ఎక్కడికో వెళ్ళిపోతాను అనమాట. అంటే భగవంతుని చూస్తున్నాము కానీ మన మైండ్స్ ఒక దగ్గర నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మొత్తం ప్రపంచమే తిరిగి వచ్చేస్తుంది అవునా కదా. సో యు సీ లార్డ్, బట్ మన బద్ధావస్థలో ఒక స్థాయి తర్వాత భగవంతుని ఎక్కువ చూడలేము మనము, కానీ భక్తుల సాంగత్యంలో గంటల కొద్దీ భగవంతుని వినొచ్చు, గంటల కొద్దీ భగవంతుని గురించి చూడొచ్చు. సో ఈ విధంగా భాగవతం చూసినట్లయితే భాగవతంలో ఇది ఒక ప్రేయర్ చెప్పాను, ఇదే విధంగా ప్రహ్లాదం చూసుకుంటే ఏం జనం నిపతితం ప్రభవాహి కూపే. సో ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే స్వయంగా నరసింహస్వామి ఉన్నారు, అతను ఏమడుతారు, నరసింహస్వామి ఏమడుతున్నారు, దయచేసి తత్వాత్మత సుర ఋషిన భగవత్ ప్రపన్నం సోహం భక్తం నవృసిజే తమ భృత్య సేవం, నన్ను నాకు నారదముని యొక్క సాంగత్యాన్ని ఇవ్వండి అని అడుగుతున్నాడు ప్రహ్లాదుడు. నా గురువు నన్ను ఈ అందకూపం నుంచి బయటికి లాగాడు, అతని సాంగత్యం నాకు ఇవ్వండి అని అడుగుతారు. సో మనం చూసినట్లయితే ప్రతి దగ్గర అవే ప్రేయర్స్ రిపీట్ అవుతుంటారు. ద్రోమహారాజ్ ప్రేయర్స్ తీసుకున్నా, ప్రహ్లాదుడు ప్రేయర్స్ తీసుకున్నా సరే, చిత్రకేతు ప్రేయర్ తీసుకున్నా సరే, వృత్తరాసుడు ప్రేయర్స్ తీసుకున్నా సరే, సో దేర్ ఆర్ ప్రేయర్స్ ఎవ్రీవేర్. దట్ మీన్స్ ద గ్లోరీస్ ఆఫ్ భక్తి, ద గ్లోరీస్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, అంటే భక్తి యొక్క గొప్పతనం, భక్తుల సాంగత్యం యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క సౌందర్యం యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క కరుణ గొప్పతనం. నిన్న మనం చెప్పుకున్నాం భగవంతుని సౌందర్యం చెప్పుకున్నాము, భగవంతుని కరుణ చెప్పుకున్నాము, ఆ 2 శ్లోకాలు విని సుఖదేవ గోస్వామి భక్తుడు అయిపోతాడు అనమాట అవునా కదా. సో ఇలాగా ఇవే థీమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి భాగవతంలో. 18 శ్లోకాల్లో మనం తీసుకున్నట్లయితే దేర్ ఆర్ సమ్ 5-6 కాన్సెప్ట్స్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకు అన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి? ఎందుకు సుఖదేవ గోస్వామి అంతసారి చెప్పాలి? పరిషత్ మహారాజ్ దగ్గర 7 రోజుల సమయం ఉంది, ఆ 7 రోజులు కేవలం కృష్ణుడు నుంచి పొద్దునే వచ్చు కదా. కానీ ఇవన్నీ ఎందుకు చెప్పారయ్యా అంటే, ఫర్ ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్లీ, బికాస్ బద్ధావస్థలో మనం ఒకసారి వింటే మనకు అర్థం కాదు, ఒకటి 100 సార్లు వినాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. సో వ్యాసదేవుడు ఏం చేశారంటే, వ్యాసదేవుడు ఏంటంటే భగవంతుని గురించి వర్ణన ఉంది మిగతా శాస్త్రాల్లో కూడా, మహాభారతంలో కూడా ఉంది, కాకపోతే అనువర్తిన అనుకీర్తన ఈ రెండు లేదు. అంటే రిపీటెడ్గా గ్లోరిఫై చేయలేదు, రిపీటెడ్గా డిస్క్రైబ్ చేయలేదు. కాబట్టి నీ యొక్క లిటరేచర్ ఈ 4 పురుషార్థాల గురించి మాత్రం బాగా వర్ణించావు, ఒకటికి 100 సార్లు చెప్పావు, ఒకటికి 100 సార్లు స్తుతించావు, కానీ భగవంతుని యొక్క స్తుతి మాత్రం ఒకటికి 100 సార్లు చేయలేదు మీరు, కాబట్టి సమస్య వచ్చిందని చెప్పి ఎవరు చెప్తారు? నారదుని వ్యాసదేవుడు చెప్తారు. దీస్ ఆర్ ద 2 ప్రాబ్లమ్స్ విత్ యువర్ దీస్ ఆర్ ద 2 ప్రాబ్లమ్స్ విత్ యువర్ వర్క్, దానివల్ల నీకు సంతృప్తి లేదు అని చెప్పి చెప్తారనమాట. సి దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు గ్లోరి హియర్ రిపీటెడ్లీ అండ్ గ్లోరిఫై రిపీటెడ్లీ, అది ముఖ్యము ఇక్కడ మనం నారదము చెప్తున్నారు. అందుకే అంటారు నష్టప్రాయేశ భద్రేషు నిత్యం భాగవత సేవయ. నిత్యం భాగవత సేవయ అంటే మనము రెగ్యులర్గా భాగవతం వినాలి. భాగవతం రెగ్యులర్గా వినడం అంటే, ఓ సరే రోజు వింటాను, ఒకటో స్కందం వచ్చింది, 2 స్కందము, 12 స్కందము, తర్వాత పక్కన పెట్టేసి ఇంకేదో గ్రంథము, అది కూడా అయిపోతే అప్పుడు ప్రభు ఆల్రెడీ అయిపోయింది అంటారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ నాట్ దాట్ నేను యా రీసెంట్లీ నేను ఈ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది భక్తులను అడిగాను, నేను నన్నేం చెప్పంటానండి అని చెప్పి, అంటే నేను 12 స్కందాలని రఫ్గా చెప్పానా, 1 స్కందం మాత్రమే చెప్పనా, లేకపోతే ఇదే ప్రేయర్స్ చెప్పనా అని అడిగితే, ఒకటి ఇవి చెప్పారు, ప్రభు మొదటి స్కందం చెప్పొద్దు, మొదటి స్కందం ఆల్రెడీ చదివేశాను అని చెప్పి. సో ద ఆన్సర్ ఇస్ దాట్ భాగవతం ఆల్రెడీ ఒక చదివితే మళ్ళీ 2 సార్లు చదవకూడదు అని కాదు, ఒకసారి వింటే మళ్ళీ 2 సార్లు వినకూడదు అని కాదు. యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ అగైన్ అండ్ అగైన్ హియర్. బయట లిటరేచర్ అలా కాదు, ఒకసారి ఒక నవలను చదివితే అయిపోతే పక్కన పెట్టేస్తాను, 2 సార్లు చదవరు ఎవరు, ఎందుకయ్యా అంటే ఇట్స్ నో మోర్ ఇంట్రెస్టింగ్. కానీ భాగవతం అలా కాదు, 2 సార్లు చదివితే డబుల్ అవుతుంది, 3 సార్లు చదివితే 3 అవుతుంది, 4 సార్లు చదివితే 4 అవుతుంది. సో ఎన్నిసార్లు చదివితే అంత టెస్ట్ పెరుగుతుంది. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభులు వారు ప్రతిరోజు ధ్రువ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర చదివేవారు అనమాట. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ యూనో రీడ్ అగైన్ అండ్ అగైన్. సేమ్ సబ్జెక్ట్ అయినా మళ్ళీ చదివితే మనకి నష్టం లేదు, ఇంకా మంచిదే. సిమిలర్లీ చాంటింగ్ కూడా అంతే, ఎంత ఎక్కువ జపం చేస్తే అంత దాని మీద రుచి మనకు పెరుగుతుంది. సో ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఇట్స్ నాట్ నెక్టర్ షాపింగ్. సేమ్ థింగ్స్ గివ్ మోర్ అండ్ మోర్ టేస్ట్. బయట విషయంలో అలా కాదు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రూఫ్ ఆల్సో. బయట వాళ్ళు అంటారు, అరే ప్రభుపాదు కూడా అంటారు కదా హరినామం నిజంగా ఫ్రమ్ గోల్లోకాన్ని మనకు ఎలా తెలుస్తుంది, సరే ఆచార్యలు చెప్పారు, నేను ఆచార్యం నమ్మను, ఎలా ప్రూవ్ చేయొచ్చు హరినామం నిజంగానా ఇట్స్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకానికి చెందింది కాదు అని మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే, సింపుల్గా అంటే బయట వాడు కూడా ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే, భగవంతుని గురించి తెలియని వాడికి కూడా మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే, ఏం లేదు, ఈజీగా ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే, సి నువ్వు ఏ నీకు నచ్చిన ఏ పదాన్నైనా తీసుకో, యాక్టరు, యాక్ట్రెస్, కూల్ డ్రింకు, అదే పదాన్ని 100 సార్లు చెప్పు, 1000 సార్లు చెప్పు, 1000 సార్లు చెప్పు, తర్వాత ఆ పదం వింటేనే నీకు చిరాకేస్తుంది అవునా కదా. ఒక ఇలా గులాబ్ జామున్ 1, 2, 3 50 100 200 తర్వాత ఇంకో గులాబ్ జామున్ కలిపితే ఆ గులాబీ చూస్తేనే వంపింగ్ వచ్చేస్తుంది. మెటీరియల్ ఎనీథింగ్ మెటీరియల్ చెప్పల సుఖ ఎనీథింగ్ మెటీరియల్ ఒక స్థాయి దాటిన తర్వాత విరక్తి వచ్చేస్తుంది దాని మీద మనకి అవునా కదా. కోకా కోలా. సో నువ్వు ఆ చెప్తూ ఉండు కాసేపు విరక్తి వస్తుంది, కానీ భగవంతుడి నామం ఒకటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, ఎన్నిసార్లు చెప్పు ఇంకా చెప్తున్న కొద్ది చేసుకుంటూ ఉంటుంది. సో ఈ భగవంతుని నామం కాకుండా వేరే ఈ లోకంలో ఎనీథింగ్ యు టేక్ ఎగ్జాంపుల్, ఏదైనా తీసుకోండి, సమయంతో పాటు దాని టేస్ట్ పెరుగుతుందా? దూర పెరగదు. సమయంతో పాటు టేస్ట్ పెరిగేది ఒక్క భగవంతుని నామమే. దట్ ప్రూవ్స్ దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ థింగ్స్, దిస్ ఇస్ నాట్ మెటీరియల్. సో ఇలాగ మనము మనల్ని కన్విన్స్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. సో ఎనీ కమింగ్ బ్యాక్, సో ఇక్కడ మనము చూస్తున్నాము ఈ 2 కారణాల వలన వ్యాసదేవుడికి అసంతృప్తి ఉందని చెప్పి. చూడండి, వ్యాసదేవుడు ఈజ్ ద ఒరిజినల్ మాస్టర్ ఆఫ్ వేదాంత. వేదాంత అని స్వయంగా రచించిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి అని డిసాటిస్ఫై అయ్యాడు. ఎందుకు డిసాటిస్ఫై అయ్యాడు? బికాస్ హీఈస్ నాట్ సఫిషియంట్లీ గ్లోరిఫైడ్. అతను భగవంతుణ్ణి సరిపడినంతగా అతను స్తుతించలేదు. దెన్ వాట్ టు స్పీక్ ఆఫ్ మెటీరియలిస్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సగటు మనిషి భౌతికవాది వ్యాసదేవుడు అంతటి అకంప్లిషన్ అయితే కాదు. వ్యాసదేవి సచ్చే హైలీ అకంప్లిష్డ్ పర్సన్. నార్మల్ పర్సన్ ఈజ్ నాట్ దట్ అకంప్లిష్డ్ ఎనీ హౌ, అండ్ నార్మల్ పర్సన్ డజంట్ అట్ ఆల్ గ్లోరిఫై సుప్రీం లార్డ్. వ్యాసదేవుడు సరిపడినంతగా స్తుతించలేదు, స్తుతించాడుక సరిపడినంతగా స్తుతించలేదు ఆయన. నార్మల్ సగటు మనిషి సంగతి అండి. హీ డజంట్ ఈవెన్ అండర్స్టాండ్ హూ సుప్రీం లార్డ్ ఇస్. భగవంతుడు ఎవరో ఆయనకు తెలియదు, భగవంతుని ఏ సిద్ధిస్తాడు ఆయన. కాబట్టి భౌతిక వ్యక్తి జీవితంలో సంతృప్తి అనేది ఇట్ జస్ట్ డజంట్ హ్యాపెన్. సంతృప్తి అనేది ఉండే ఉండదు అసలు, ఇట్స్ ఇంపాసిబుల్. సో ప్రభుపాద్ అమెరికాకు వెళ్ళినప్పుడు ఈ ఓపెన్లీ ఛాలెంజ్ యాక్చువల్లీ, ఈ ఓపెన్లీ ఛాలెంజ్ వెస్టర్న్ సివిలైజేషన్. ఏమన్నారంటే ఈ సైడ్ దట్ యూనో మీకు ఇంత సంపద, ఇంత ఐశ్వర్యము, సౌకర్యాలు ఉన్నాయి, అయినా సరే మీరు హ్యాపీ కాదు. వాళ్ళు మొహమ్మే చెప్పేవారు, ఊహించుకోండి మీ మనలో ఎవరమైనా సరే, సరే మనల్ని ఎవరో ఎమ్మెల్యే ఎంపీ పిలిచారు, అతని దగ్గరికి వెళ్ళి ఇవాళ మిజరబుల్ అని చెప్పే ధైర్యం మనకి ఎవరికైనా ఉందా? మనకి ఎవరికీ లేదా ధైర్యం? అతన్ని మిజరబుల్ చెప్తే అతను మనల్ని మిజరబుల్ చేసేస్తాడని భయం మనకి. ద ప్రభుపాద్ డిడ్ ఇట్ యాక్చువల్లీ. ప్రభుపాద్ కుడ్ సేమ్ ఆన్ ద ఫేస్ యాక్చువల్లీ దట్ నో వెస్టర్న్ యూ పీపుల్ ఆర్ మిజరబుల్. లేకపోతే ఎందుకు మీకు నిద్ర కావాలి, నిద్ర పట్టాలంటే స్లీపింగ్ పిల్స్ తీసుకోవాలి ఎందుకు, సూసైడ్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి. అండ్ ప్రభుపాద్ సేస్ ఎందుకంటే యూఆర్ ఆల్ లైక్ లైక్ హిరణ్యకశిపుస్. హిరణ్యకశిపు దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందరు లేదంటూ లేదు, అయినా సరే అతనికి హ్యాపీనెస్ కాదు. ఈజ్ నాట్ హ్యాపీ, ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే భాగవతంలో శ్లోకం వస్తుంది, ఏమైనా శ్లోకం వస్తుందంటే ఐ ఫర్గాట్ ద శ్లోక, బట్ ఇట్ సేస్ దట్ హిజ్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. ప్రపంచం అంతా తన కంట్రోల్లో ఉంది, తన మనసు తన కంట్రోల్లో లేదు, కాబట్టి అది సాటిస్ఫైడ్ కాదు అని వస్తుంది అనమాట. సో మెటీరియలిస్టిక్ పర్సన్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్. ఓకే, అతను సాటిస్ఫాక్షన్ ఎలా అంటే కానీ చెప్పి ప్రభుజీ లేదు నా ఇంటి పక్కన ఉన్నాడు అతను సాటిస్ఫైడ్గానే ఉంటాడు, అతను డివోటీ అయితే కాదు బట్ ఈ సాటిస్ఫైడ్ ఉంది, దట్ ఈస్ నాట్ సాటిస్ఫాక్షన్. ప్రభుపాద్ ఏమంటారంటే దట్ ఈస్ ఎ టెంపరీ సాచ్యుయేషన్. మెటీరియల్ హ్యాపీనెస్, భౌతికమైన సుఖము మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఏమిస్తుంది? సాచ్యుయేషన్. సాచ్యుయేషన్ అంటే, సాచ్యుయేషన్ అంటే ఉదాహరణ చెప్తాను. గజ్జి ఉంది, డాషెస్, అది గోక్కోకపోతే తట్టుకోలేము, అలా 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 ఇంకా కుజిలి ఇరిటేషన్ పెరుగుతుంది, వెంటనే మనం గోక్కుంటాం అనమాట. గోక్కుంటే అమ్మయ్యా యూ ఫుల్ సాటిస్ఫైడ్, చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఎంతసేపు? 2 నిమిషాలు. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే గజ్జి ఇంకొంచెం స్ట్రాంగ్గా వస్తుంది, అప్పుడు ఇంకా ఎక్కువ గోక్కోవాలి, అప్పుడు గోక్కకపోతే తట్టుకోలేమన్నమాట. గోక్కున్నాక అమ్మయ్యా అనిపిస్తుంది. సో చెప్పండి అది హ్యాపీనెస్సా? దట్ ఈస్ నాట్ హ్యాపీనెస్, దట్ ఈస్ టెంపరీ సెసేషన్ ఆఫ్ మిజరీ. అంటే తాత్కాలిక భౌతిక దుఃఖం నుంచి తాత్కాలిక ఉపశమనం. సో మనం బయట లోకంలో చూస్తున్న సో కాల్డ్ హ్యాపీనెస్ ఇస్ ఆల్ ఏ టెంపరీ సెసేషన్ ఆఫ్ మిజరీ. ఇట్స్ ఎ సాచియేషన్, ఇట్స్ నాట్ సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి. సంతృప్తి, సంతృప్తి అనేది కేవలం భగవంతుని యొక్క సంబంధంతో ఉన్న, భగవంతుని సంబంధం ఉన్నప్పుడే వస్తుంది. భౌతికమైన సుఖం అంతా టెంపరీగా మనకు సాచియేషన్ ఇస్తుంది. ఆ టైంకి దిస్ సెక్స్ ప్రెజర్ ఇస్ ఆల్సో లైక్ దాట్, ప్రహ్లాదు చెప్తాడనమాట. కండూయు అనేవ కరయోరవ దుఃఖ దుఃఖం అంటారు. ఎన్మైతున్నది గ్రహమేద సుఖమే తుచ్చం, కండూయు అనేవ కరయోరవ దుఃఖ దుఃఖం, తృప్యంతినే కృపణ బహుదుఃఖ బాజామని చెప్తారు. ఏమి చెప్తారంటే ఈ సెక్స్ ప్రెజర్ ఇస్ లైక్ దట్, నో ర్యాషెస్ ఇచ్చేసి వచ్చినప్పుడు కోక్కుంటాము, అటువంటిది ఇది కూడా అని చెప్పి చెప్తాను అనమాట. ఇట్ గివ్స్ టెంపరీ సాచ్యుయేషన్, డజన్ గివ్ సాటిస్ఫాక్షన్. సో ప్రభుపాద్ ఇస్ వెరీ క్లియర్, ప్రభుపాద్ ఇట్ ఛాలెంజ్. వ్యాసదేవుడు అంతటి వాడికే, అంతటి వ్యక్తికే ఆత్మసంతృప్తి కలగలేదు అటువంటిది. అంటే అతను భగవంతుని స్తుతించారు కానీ సరిపడినదిగా స్తుతించలేదు. అటువంటి వ్యక్తికి సంపూర్ణమైన సంతృప్తి కలిగినప్పుడు సగటు వ్యక్తికి, భగవంతుని సేవ చేయని వ్యక్తికి నిజంగా తృప్తి కలుగుతుందా? కాబట్టి వీ షుడ్ నెవర్ థింక్ ఏ మెటీరియలిస్టిక్ పర్సన్ ఇస్ హ్యాపీ. మనం భక్తులమైంది మనం కన్విన్స్ అవ్వాలి. భౌతిక వ్యక్తి బయటకు నవ్వుతూ ఉండొచ్చు, కారులో తిరుగుతూ ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్ వేసుకుని బైక్లో తిరుగుతూ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, బట్ యూ షుడ్ బి కన్విన్స్డ్ ఈస్ ఓన్లీ మేకింగ్ ఆల్ ఎండివర్స్ టు సాచియేట్ ఈజ్ ఇచ్ ఆ యొక్క భౌతిక దుఃఖాన్ని నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం చేస్తున్న ప్రయత్నాలు అవి. దాన్ని బయటికి హ్యాపీనెస్ అని చెప్పుకుంటున్నాడు, కాకపోతే దట్ కెనాట్ బి హ్యాపీనెస్. దెన్ వ్యాసదేవుడు చెప్తారనమాట, నారదము చెప్తారు, కంటిన్యూ చేస్తారు. ఏమని చెప్తారంటే ఈ స్పీక్స్ అబౌట్ 2 kinds ఆఫ్ లిటరేచర్స్, డెడ్ లిటరేచర్ వర్సెస్ లైవ్ లిటరేచర్. అంటే 2 రకమైన శాస్త్రములు, 2 రకములైన వ్యక్తుల గురించి చెప్తారనమాట. ఏ వ్యక్తులు? క్రో క్లాస్, స్వాన్ క్లాస్. క్రో క్లాస్ అంటే కాకి స్వభావం కలిగిన వాళ్ళు మరియు హంస స్వభావం కలిగిన వాళ్ళు. ఈ 2 రకములైన వ్యక్తుల గురించి, 2 రకములైన లిటరేచర్స్ గురించి చెప్తారనమాట వ్యాస్ నారదము చెప్తారు. ఏమని చెప్తారంటే ద శ్లోకం ఇస్ లైక్ దిస్ను నారదముని హీ యాక్చువల్లీ హీ వాంట్స్ టు హైలైట్. అంటే వ్యాసదేవుడు చెప్తారు నువ్వు రాసిన శాస్త్రం ఎలా ఉంది అని చెప్పి చెప్పడానికి చెప్తారనమాట. నయద్వచ్చిత్రం పదం హరేర్యశో జగత్ పవిత్రం ప్రగ్నాతి కర్హిచిత్ తద్వాయసం తీర్థము శంతి మానస నయత్ర హంస నిరమంతు శిక్షయ అని చెప్తారు. నయద్వచస్ చిత్రపదం హరేర్యశో అని చెప్తారు అనమాట. చిత్రపదం, చిత్రపదం అంటే బ్యూటిఫుల్ పోయిట్రీ. అంటే నారదమ్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చూడండి బయట చాలా కొన్ని లిటరేచర్స్ ఉంటాయి, దేర్ లిటరేచర్స్, కానీ అవి భగవంతుని యొక్క ఐశ్వర్యాలని భగవంతుని యొక్క కీర్తిని స్తుతించేవి. అవి ఎటువంటి ఏ విషయాలు, భౌతిక విషయాలని గురించి ప్రస్తుతిస్తూ ఉంటాయి, కానీ అవి వండర్ఫుల్ ఆర్ట్ వర్క్ అనమాట. చిత్రపదం, చిత్రపదం అంటే బ్యూటిఫుల్ పోయెట్రీ అని చెప్పి అర్థం ఇక్కడ. కానీ అటువంటివి ఎవరికి ఇష్టపడతారంటే, ఎవరు ఇష్టపడితే అటువంటి వాటికి జగత్ పవిత్రం నయద్వచస్ హరేర్ యశో జగత్ పవిత్రం ప్రహ్లాది కర్షిచిత్. జగత్ పవిత్రం అంటే భగవంతుడి యొక్క కీర్తిని స్తుతించు. భగవంతుడి కీర్తి ఏంటంటే జగత్ పవిత్రం, ఈ ప్రపంచ జగత్ మొత్తాన్ని పవిత్రపరిచే ఇది ఏంటి, భగవంతుని యొక్క కీర్తి. అటువంటి అటువంటి దాన్ని పొగడకుండా భౌతిక విషయాల మీద దృష్టి పెడతాయన్నమాట. అటువంటి తద్వాయసం, తద్వాయసం తీర్థం ఉసంతే మానస అని చెప్పి, తద్వాయసం తీర్థం, వాయసం అంటే కాకి, తద్వాయసం తీర్థం అంటే అటువంటి గ్రంథాలు ఎవరికి ఇష్టపడతారు, ఎవరు ఇష్టపడతారంటే క్రో లైక్ మెంటాలిటీ అంటే కాకులు వంటి స్వభావం కలిగిన వ్యక్తులకి అవి బాగా రుచిస్తాయంట. ఉసంతి మానస, ఉసంతి మానస అంటే దట్ ఈస్ ద ఒపీనియన్, ఉసంతి అంటే ఒపీనియన్, ఒపీనియన్ ఆఫ్ ద గ్రేట్ సోర్స్. నయత్ర హంస నిరమంతి ఉశిక్షయ, కానీ అటువంటి గ్రంథాలు ఎవరికి రుచించమంట, నయత్ర హంస, హంస అంటే హంస వంటి భక్తులకి నిరమంతి, నిరమంతి అంటే రుచించవు. ఉశిక్షయ, ఉశిక్షయ అంటే వాళ్ళు నిరంతరము ఊరు సరిగ్గా ట్రాన్స్లేట్ అవ్వడం అంటే భగవంతుని చరణ పాదాల దగ్గర తమ తమ మనస్సును ఎవరైతే ఆశ్రయం తీసుకుంటారో అటువంటి వ్యక్తులకి ఇటువంటి శాస్త్రాలు కనీసం ఏమాత్రం రుచించవు. ఎందుకు రుచించవంటే నయద్వచస్ రైట్ చిత్రపదం హరేర్ యశోర్, ఎందుకంటే అది హరేర్, హరేర్ యశోర్ అంటే భగవంతుని యొక్క యశస్సును కీర్తించవు కాబట్టి అవి ఎంత బ్రహ్మాండంగా ఉన్నా సరే, ఎంత బ్రహ్మాండంగా రచించినా సరే వాటి పట్ల భక్తులకి ఎటువంటి ఆసక్తి ఉండదు. ఎవరికి ఆసక్తి ఉంటుంది, కాకులు వంటి వ్యక్తులకి అటువంటి శాస్త్రాల పట్ల ఆసక్తి ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ కాకులు అని ఎందుకు చెప్పారంటే ఇది స్ట్రాంగ్ వర్డ్ యూజ్డ్ బై నారదముని. సి కాకి అనేది దానికి పక్కన అక్కడ నువ్వు హనీ పెట్టు లేకపోతే గీ పెట్టు వాటి పట్ల ఆకర్షణ చెందదు, కానీ అక్కడ ఒక డెడ్ ర్యాట్ చచ్చిపోయి ఎలకుంటుంది చూసారు, అది కనిపిస్తే కాకులకి ఆనందం అవధులు ఉండవన్నమాట. మృత ఎలక అది కూడా రెండు రోజులు పోయి చచ్చిన తర్వాత దానికి ఎలక చనిపోయిన తర్వాత ఒక రోజులోనే కంపు కొడుతుంది, ఆ రూమ్ అంతా కంపు కొట్టేస్తుంది. అలాంటిది రెండు మూడు రోజులు ఉంటే ఇంకెంత కంపు కొడుతుందో ఊహించుకోండి, ఎంత కంపు కొడితే కాకులకి అంత రుచి మనం చూడొచ్చు. వందల కొద్ది కాకులు వచ్చేస్తాయి అన్నమాట కావు కావు అని చెప్పి, ఇంకా ఎంత ఫీస్ట్ అనమాట వాళ్ళకి, వాళ్ళకి అంత ఫీస్ట్ అది. ఆ డెడ్ అంటే డెడ్ ర్యాట్ జ్యూస్, ఆ ఎలకలో నుంచి వచ్చిన ఆ యొక్క జ్యూస్, ఆ జ్యూస్ తాగి ఎంతో సంతృప్తి చెందుతాయన్నమాట. ఆహా ఓహో అని చెప్పి వాటికి పక్కన ఉన్న తోటలో బ్రహ్మాండమైన పుష్పం ఉంటుంది, ఆ పుష్పంలో ఉన్న తేనె మధురం ఉంటుంది, అది మనకు రుచించదు. మనకి ఏం కావాలి, డెడ్ ర్యాట్ జ్యూస్. హంసలు వెళ్ళి రండి మానస సరోవరంలో శుద్ధమైన జలం తాగండి అంటే నో, నాకు ఇది కావాలి, నాకు ఈ జ్యూస్ కావాలి, ఆ జ్యూస్ వద్దు. ఏ జ్యూస్, ర్యాట్ జ్యూస్, మృత ఎలక యొక్క ఆ యొక్క రసం, అది నాకు కావాలని చెప్పి కాకులు అడుగుతాయి మేడం. అంటే కాకు యొక్క మనస్సుతో అలా ఉంటుంది. అదేవిధంగా దీస్ పీపుల్ సౌత్ సైడ్ వాళ్ళు మనం చూడొచ్చు, వీ దేర్ ఆర్ సో మెనీ, మనం ఇప్పుడు బయట లిటరేచర్ చదవాలి కానీ వందల కొన్ని లక్షల కొద్ది పుస్తకాలు ఉంటాయి, అవి అందులో చాలా బుక్స్ బ్రహ్మాండంగా రాస్తాయన్నమాట, వండర్ఫుల్ పోయిటరీతో రాసుంటాయి, న్యూయార్క్ బెస్ట్ సెల్లర్, టైమ్స్ బెస్ట్ సెల్లర్, ఈసెల్ బెస్ట్ సెల్లర్ అని చెప్పి. సో వాటిని జనాలు రికమెండ్ చేస్తారన్నమాట, వాటిని జనాలు ఇష్టపడతారు, శాస్త్రంలో చెప్పింది నమ్మరు, అవి చెప్పింది నమ్ముతారు. నెక్స్ట్ అందులో కూడా ఆ రాసేవాళ్ళు చాలా బ్రహ్మాండ, చిత్రపదం అంటే బ్యూటిఫుల్ పోయిట్రీ, దే ఆర్ బ్యూటిఫుల్ దీస్ థింగ్స్, సో పీపుల్ గెట్ అట్రాక్టెడ్ బై దోస్ థింగ్స్ అనమాట, ఆహా ఎంత బాగా రాశారు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ ఆఫ్ ఎ విమెన్, చిత్రపదం అంటే ఈవెన్ ఒకప్పుడు అంటే వ్యాసదేవుని సమయంలో సినిమాలు లేవు కాబట్టి, సినిమాలు సినిమా పాటలు లేవు కాబట్టి అప్పట్లో వ్యాసదేవుడు ఈ గ్రంథాల గురించి చెప్పారు, కానీ యాక్చువల్గా వ్యాసదేవుడు అది నారదముని, యాక్చువల్గా నారదముని ఏం చెప్తున్నారంటే ఈజ్ రిఫరింగ్ టు మండేన్ పోయిట్రీ. మండేన్ పోయిట్రీ అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే సినిమా సాంగ్లు, సినిమా సినిమాలు, సినిమా పాటలు లాంటివి. సో మనకి బయట వ్యక్తులకి డివోటర్స్ పక్కన పెట్టండి, ఫస్ట్ బయట వ్యక్తులకు చూసినట్లయితే దే గాట్ సో మచ్ ఎనామర్డ్ మూవీ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి. ఈ రోజుల్లో ఎన్ని ఫిల్మ్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా దారుణం అనమాట, ఎన్ని ఛానల్స్ ఎన్ని వెబ్సైట్స్ ఫిల్మ్ న్యూస్, ఓ ఈ హీరోయిన్ ఈ రకమైన బట్టలు వేసుకుంది, ఈ హీరోయిన్ ఆడితే తిరుగుతుంది, ఆ హీరో దీని పెళ్లి చేసుకున్నాడు, రెండో పెళ్లి మూడో పెళ్లి రోజు చూసేస్తూ ఉంటాం మనం అన్న. ఎవ్రీడే వీ వాచ్ రెండో ఫింగర్ బీడ్ బ్యాగ్ ఉంటుంది, ఫింగర్ బయట ఉంటుంది చూస్తాం అన్నమాట. నిజంగా ప్రభుపాదికి ఇలా స్మార్ట్ ఫోన్లు వస్తాయని తెలుసుంటే ఈ యొక్క ఫింగర్ కూడా ఇది ఎంగేజ్మెంట్ ఇచ్చుండేవారేమో, ఖాళీ ఉంచుండేవారు కాదు. ఖాళీ ఉంచడం వల్ల మనము చేతిలో బీడ్ బ్యాగ్ ఉంటుంది, మొబైల్స్లో వాడుకుంటూ ఉంటాం మనము దారుణం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సి దిస్ ఫిల్మ్ స్టార్స్. యాక్చువల్గా చెప్పాలంటే ముందు చెప్పాను, ఒకప్పుడు ఈ రికార్డింగ్ డ్యాన్స్ చేసుకునే వాళ్ళు, నాట్యాలు చేసేవాళ్ళు, నృత్యాలు చేసేవాళ్ళు సూత్రుల కింద పరిగణించేవారు, వాళ్ళని కనీసం తమ ఇళ్ళల్లో కూడా రాణించేవాళ్ళు కాదు. కానీ ఈరోజు కలియుగ ప్రభావం, ఈరోజు వాళ్ళే మహాజనాస్ అనమాట, దే ఆర్ ద ద్వాదశ మహాజనాస్. వాళ్ళు ఏం చెప్తే అదే ఇది, వాళ్ళు చెప్తారు ఓ దిస్ పర్టికులర్ బుక్ వండర్ఫుల్, మనం భక్తులు కూడా కొనుగోలు ఆసక్తి అయిపోతుంది, ఓ నా ఫేవరెట్ హీరో ఈ పుస్తకం రికమెండ్ చేశాడు, ఈ పుస్తకంలో ఏముంది చదువుతాము అని చెప్పి. తర్వాత నా ఫేవరెట్ హీరో ఏం చేస్తున్నాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడు, అవుటింగ్ ఎక్కడికి వెళ్ళాడు, ఏ రకం బట్టలు వేసుకున్నాడు, ఏ రకమైన గౌన్ వేసుకున్నాడు, ఏ రకమైన పెట్స్ పెట్టుకున్నాడు, ఇంటర్నెట్లో ఫిల్మీ న్యూస్ నథింగ్ బట్ డెడ్ ర్యాట్ జ్యూస్. ఏ విధంగా కాకి అనేది ఆ చచ్చిన ఎలక యొక్క జ్యూస్ని అంతగా ఆస్వాదిస్తుందో, అదేవిధంగా కాకి స్వభావం ఉన్న మనుషులు కూడా అదేవిధంగా దే రన్ బిహైండ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మీ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్. ఆ వ్యక్తులు చెప్పిన దాన్ని అంతగా వినిపిస్తారు, ఫిల్మీ సాంగ్స్ స్త్రీ యొక్క అందాన్ని వర్ణిస్తూ ఉంటారనమాట. అది విని మేము ఆహా ఓహో ఎంత బాగుంది సాంగ్ అనుకుంటాం. ఈవెన్ ఐ రిమెంబర్ అన్న ఇస్కాన్లో రాకముందు ఒక్కసారి వింటే సినిమా పాట గుర్తుకుండిపోయింది నాకు. కానీ ఇస్కాన్కి వచ్చిన తర్వాత ఐ యూస్ టు హియర్ ఆదిశంపు అండ్ ఆల్, ఆదిశంపు యూస్ టు కోట్ సో మెనీ శ్లోకాస్, గుర్తుకుండేది కాదు. కానీ నెమ్మది 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 నెమ్మదిగా వింటున్న కొద్దీ డెవలప్డ్ సమ్ అట్రాక్షన్. ఎప్పుడైతే ఆకర్షణ ముందు ఆకర్షణ అక్కడ ఉండేది, ఎక్కడ ఆకర్షణ ఉంటుందో అది మనం వెంటనే పట్టించుకుంటాం. మన ఆకర్షణ భౌతిక విషయాలు ఉన్నప్పుడు అది ఒక్కసారి విన్నా ఒకసారి చూసినా మనం పట్టేస్తాం అనమాట. అదే ఆకర్షణ ఒకసారి మనకి శాస్త్రం మీద కృష్ణుడి కథ మీద వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం ఎనీథింగ్ యూ హియర్ వన్స్ విల్ రిమెంబర్ ఇట్, యూ ఫీల్ లైక్ బై హార్టింగ్ ద శ్లోకాస్, దాని మీద కూడా మనకు రుచి వస్తుంది. సో స్వాన్ క్లాస్ టు సారీ ప్రో క్లాస్ టు స్వాన్ క్లాస్. సో వీ షుడ్ యాక్చువల్లీ అండర్స్టాండ్ యూ ఇటువంటి స్వభావాలు బయట వాళ్ళకి అలాగే ఉంటాయి, మనకు కూడా ఇటువంటి స్వభావం ఉందనుకుంటే మనకు కూడా ఆ కాకి ప్రవృత్తి ఉన్నట్టే లెక్క. సో వీ షుడ్ యాక్చువల్లీ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ మండే అండ్ దిస్ థింగ్. బయట వాళ్ళు ఓకే, వాళ్ళకి భాగవతంలో కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తే ఆ వర్ణన వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించారు. అసలు భగవంతుడి యొక్క సౌందర్యం వర్ణన ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది భాగవతంలో, వందల కొద్ది శ్లోకాలు ఉంటాయి, గౌరవ దర్శనంతో రాస్తారు బుక్, దానికి మనకి ఆకర్షణ ఉండదు. అదే మనం ఏదో సినిమాలో పాడతామన్నమాట, ఆ స్త్రీ యొక్క జలకాలాడిన నీళ్ళని గంగా జలంగా స్వీకరిస్తా అని చెప్పి ఆహా ఎంత బాగా రాశారు, నంది అవార్డులు వస్తాయి, ఆస్కార్ అవార్డులు వస్తాయి, ఈ అవార్డులు వస్తాయి. అండ్ సో ఇట్స్ లైక్ నా దిస్ ఇస్ అంటైర్ మెటీరియల్ సివిలైజేషన్. అందుకని ప్రభుపాదం ఏమంటారంటే ఇట్ ఇస్ ఏ క్రో క్లాస్ అంటారు. ఇట్స్ ఏ క్రో, క్రో అంటే కాకి స్వభావము, వాటికి అవే నచ్చుతాయి, అవి ఎక్కడికి నేను తీసుకెళ్ళవు, అవి నేను ఎక్కడికి తీసుకెళ్ళవన్నమాట, ఎక్కడ ఉంటాయి ఇదే లోకంలో పరిచర్చలో చేస్తాయి అవి. కానీ శుద్ధ భక్తులకి నయత్ర హంస నిరమంతి శిక్ష అని చెప్పి తద్వాయసం తీర్థ ముసంతి మానస. మానస అంటే శుద్ధ భక్తులు, వాళ్ళ మనస్సు భగవంతుని శరణపాదాలు ఎవరైతే దేర్ హార్ట్ ఇస్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ, అటువంటి వ్యక్తులు హంసల వంటి వారు. అటువంటి వ్యక్తులకి ఇటువంటివి రుచించవు. ఎక్కడ ఏం రుచిస్తుంది వాళ్ళకి? మానస సరోవరం, ప్యూర్ అన్కంటామినేటెడ్ వాటర్, అది భగవంతుని యొక్క చరణపాదం అనమాట, అది వాళ్ళకి రుచిస్తుంది అలా చెప్పబడింది అనమాట. సో ఎందుకు ఇక్కడ నాటకములు ఎందుకు ఇక్కడ ఇంత స్ట్రిక్ట్ అయ్యారంటే, ఇంత స్ట్రాంగ్ పదం ఎందుకు వాడారు? వ్యాసదేవుడు ఏమన్ని స్త్రీలనే ఈజ్ నాట్ రైటింగ్ అంటే బయట లిటరేచర్ లాగా స్పోర్ట్స్ స్టారు, ఈ స్టారు, ఫిల్మ్ స్టారు అలాంటివి, ఆయన స్టార్ డస్ట్ అలాంటివి ఏమి రాయలేదు కదా. ఆయన వేదాలు రచించారు, పురాణాలు రచించారు, అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు రాశారు. అయినా సరే దాన్ని ఇక్కడ నారదుని ఇంత అంటే మండే లిటరేచర్తో పోల్చారనమాట. ఎందుకయ్యా అంటే, ఎందుకంటే ఈవెన్ వేదాస్ ప్రిడామినెంట్గా ది టాక్ అబౌట్ పురుషార్థాస్, ధర్మార్థ కామోక్షములు. ధర్మార్థ కామోక్షములు తప్పేంటి అని అడగొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇస్కాన్లో కాబట్టి ధర్మార్థ కామోక్షలు తప్పు అని చెప్తాం. బయటకు చెప్పండి ధర్మార్థ కామోక్షలు తప్పు అని చెప్పి జనాలు నవ్వుతారు మన మీద. ఎందుకంటే బయట ఈవెన్ ధర్మాన్ని నమ్మేవాళ్ళు కూడా, అంటే ఈవెన్ ఆధ్యాత్మికవేత్తలు కూడా ధర్మాత్ కామోక్షంలే అంటారు అందరూ. ఎందుకంటే నాన్ డివోటీస్ అది కూడా తెలియదు, నాన్ డివోటీస్కి ధర్మ వద్దు మోక్ష వద్దు, అర్థ కామ కావాలి. ధర్మ అర్థ కామ మోక్ష, ధర్మాన్ని పక్కన పెట్టేస్తారు మోక్షాన్ని పక్కన పెట్టేస్తారు. అర్థ అంటే మనీ, కామ అంటే విమెన్, విమెన్ అండ్ వెల్త్, ఈ రెండే కావాలి, అవునా కాదా? సో ఆధ్యాత్మికమైతే ధర్మాత్ కామోక్షములు, కానీ ధర్మాత్ కామోక్షంలో కూడా ఈజ్ నాట్ అల్టిమేట్. ఎందుకంటే దాట్ పర్సన్ అంటే ఇట్స్ లైసెన్స్డ్ సెన్స్ ఎంజాయ్మెంట్ అనమాట. అంటే భగవంతుని శాస్త్రాలని యాక్సెప్ట్ చేస్తూ ఇంద్రియ తృప్తిని కావించడం, దానివల్ల ఏమవుతుందంటే భగవంతుని భక్తి దగ్గర రావడానికి ఎన్నో ఎన్నో జన్మలు పడుతుంది, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి శుద్ధ భక్తులు దాన్ని కూడా తిరస్కరిస్తారు, ఎందుకంటే అరే డైరెక్ట్గా భగవంతుని సేవ గురించి చెప్పయ్యా ఇవన్నీ ఎందుకు అని చెప్పి, ఇండైరెక్ట్ మెథడ్స్ ఎందుకు, డైరెక్ట్ మెథడ్స్ చెప్పు అని చెప్పి. చూడండి, రూపగోస్వామి తన గ్రంథం రాస్తారు బృందావనంలో ఉన్నప్పుడు, వల్లభాచార్యులు ఒకసారి వస్తారు అక్కడికి, వల్లభాచార్యులు వచ్చినప్పుడు రూపగోస్వామి అడుగుతారు వల్లభాచార్యులకి, దయచేసి నా యొక్క ఈ లిటరేచర్లో, అయితే భక్తుల సమస్యలతో ఇస్తాను అనుకుంటాను, ఈ యొక్క లిటరేచర్లో మీరు తప్పులు ఏమంటే చెప్పండి అని చెప్పి ప్రూఫ్ రీడింగ్ అడుగుతారు వల్లభాచార్యుల్ని. యాక్చువల్గా రూపగోస్వామి మచ్మోర్ అడ్వాన్స్డ్ డివోటీ, కాకపోతే వైష్ణవుల యొక్క వినయం వల్లభాచార్యుని ఇస్తారనమాట. వల్లభాచార్య మొత్తం చూస్తారు, చూసి తర్వాత చెప్తారు రూపగోస్వామికి వచ్చి, అంతా బాగానే ఉంది కానీ ఒక్క తప్పు నాకు కనిపించిందని చెప్తారు. రూపగోస్వామి అడుగుతారు ఏంటో తప్పు అని అడుగుతారనమాట. అప్పుడు వల్లభాచార్యులు అంటారు, ముక్తి పిశాచ అని రాస్తారనమాట, ఈ రెండు పిశాచులు అని రాస్తారు, పిశాచులు అని చెప్పి. వల్లభాచార్యులు ఏమంటారంటే ముక్తి పిశాచ అంటే అర్థం ఉంది, ముక్తి అంటే సెన్స్ నోటిఫికేషన్ ఇంద్రియ తృప్తి, అది పిశాచి లాంటిది, ఎందుకంటే పిశాచి అనేది చంపేస్తుంది మన రక్తం తాగేస్తుంది, ముక్తి అనేది కూడా నీ యొక్క కాలాన్ని నీ యొక్క సమయాన్ని తాగేస్తేస్తుంది, ఇట్స్ బ్యాడ్. కానీ ముక్తి అనేది పిశాచం ఎలా అవుతుంది? స్పిరిచువల్ లైఫ్లోనే మనకి ముక్తి కోసమే స్పిరిచువల్ లైఫ్ చేస్తున్నాము, దాని హౌ ఐ మీన్ ఇంపర్సనల్ ముక్తి, ఇంపర్సనల్ ముక్తి అంటే సాయుధ్య ముక్తి. ముక్తి అనేది పిశాచి ఎలా అవుతుందని చెప్పి అడిగితే రూపగోస్వామి నేను తిరిగి సమాధానం చెప్పరు, వినయంగా సరే తక్కువని యాక్సెప్ట్ చేసేస్తారనమాట. తర్వాత విషయం జీవగోస్వామికి తెలుస్తుంది, అప్పుడు జీవగోస్వామి వెళ్ళి వల్లభాచార్యులతో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఎలాగ రూపగోస్వామి రాసింది రైట్ అని చెప్పి చెప్తారనమాట. భగవంతుని సేవకి దూరం చేసే ముక్తి పిశాచిని అని చెప్పి అలా చెప్తారనమాట. భాగవతంలో కూడా వస్తుంది, నాలుగో సందంలో వస్తుంది, వినామత్సేవనం జన అని వస్తుంది అనమాట. వినామత్సేవనం జన అంటే భగవంతుని సేవకి దూరం చేసే ఈ ఐదు ముక్తులు, సారూప్య, సాలోక్య, సాయుధ్య, సామీప్య, సాలోక్య, ఈ ఐదు ముక్తులు సారష్టి, ఈ ఐదు ముక్తులు భగవంతుని సేవకి లేనప్పుడు ఈ ముక్తులు మాకు వద్దు అని చెప్పి చెప్పబడింది అక్కడ. సో జీవకోసం మెసేజ్, వీఆర్ నాట్ ఈవెన్ బిహైండ్ ముక్తి, అంటే బ్రహ్మాండ స్థాయికి వెళ్ళాము, అక్కడ భగవంతుని సేవ ఉండదు, భగవంతుని సేవ లేని ముక్తి కూడా వేస్టే కదా, అందుకని దాని పిశాచి అని రాశారని చెప్పి చెప్తారు. యూ కెన్ అండర్స్టాండ్ డివోటీస్ యొక్క అంటే శుద్ధ భక్తుల స్థాయి ఏంటి, ఎస్పెషల్గా భాగవతం స్థాయి ఏంటి, భాగవతం స్థాయి అది, మరి భాగవతం ఈజ్ లైక్ యూనో టాప్ మోస్ట్ థింగ్, దట్ ఈస్ లవ్ ఫర్ గాడ్, అదే. అందుకని వైష్ణవులకి అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సబ్స్టాండర్డ్. కాబట్టే నారదముని వ్యాసదేవుని రచించిన రచనల్ని అలాగ విమర్శించారనమాట. సో వి షుడ్ అండర్స్టాండ్ యూనో వాట్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ భాగవతం. భాగవతం డజంట్ ఈవెన్ గ్లోరిఫై దీస్ థింగ్స్, ముక్తిని కూడా గ్లోరిఫై చేయదు. శ్రీ చైతన్య మహాప్రభులు వారి శిష్యులు కూడా అలాగే ఉంటారు. సార్వభౌమ భట్టాచార్య అతను ఏ విధంగా ఈజ్ ఆల్సో మోనోయిస్ట్, మోనోయిస్ట్ అంటే బ్రహ్మవాది కానీ మాయావాది కూడా చెప్పాలంటే, కానీ మహాప్రభుల సాంగత్యంలో అతను శుద్ధభక్తుడు అయిపోతాడనమాట. తర్వాత ఒక శ్లోకం వస్తుంది భాగవతంలో పదస్కంధం, బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనలు, దట్ ప్రేయర్ దత్తేను కంపం సుస్మిక్షమానం, చాలా ఫేమస్ ప్రేయర్, ప్రభుపాదకి ఇష్టమైన ప్రేయర్. ఆ ప్రేయర్లో చివరిలో ఏమొస్తుందంటే ముక్తి పదాన్ని వస్తుంది అనమాట, అంటే ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళకి ముక్తి దొరుకుతుందని చెప్పి చెప్పబడింది. దాని సారభూతి భాగవతంలో ఉంటుంది, భాగవతం శ్లోకం కట్ చేస్తాడు, భాగవతంలో తప్పు రాశారు, వ్యాసదేవుడు తప్పు రాశాడు అని చెప్పి కొట్టేసి ముక్తి పదం కాదు భక్తి పదం రాసేస్తారనమాట. మహాప్రభు చెప్తా ఏం చేస్తున్నావు నువ్వు, వ్యాసదేవుడు రాసిన దాన్ని తిరిగి రాస్తున్నావా అని చెప్పి, అప్పుడు చెప్తే నాకు నచ్చలేదు ముక్తి పదం పదం నచ్చలేదు భక్తి పదం అని ఉండాలంటారనమాట. చూడండి, ఒకప్పుడు అతను ఇంపర్సనలిస్ట్, ఇప్పుడు ఎంత ముక్తి అనే పదాన్ని కూడా తట్టుకోలేకపోయాడు ఆయన. అప్పుడు మహాప్రభు చెప్తారు ఇక్కడ ముక్తి పదమే రైట్, ముక్తి అంటే నువ్వు అనుకున్నట్టుగా సాయుధ్య ముక్తి కాదు వేరే ముక్తి అని చెప్పి మహాప్రభు చెప్తారనమాట. దట్ వే సో ఇన్ దిస్ ధర్మార్థ కామోక్షం అనేవి ఇండైరెక్ట్, ఈవెన్ మనం అన్నమాచార్య లిటరేచర్లో కూడా చూస్తాం, అంటే అతను అంతర్యామి అనే సాంగ్ ఉంటుంది కదా, అందులో మీరు మీరు ఆ సాంగ్ సరిగ్గా వింటే తెలుస్తుంది. భారపు భగ్నములు పాపపుణ్యములు చెప్పి నువ్వు తెంపకపోతే తెగవని చెప్పి చెప్తారనమాట. సో ఈ విధంగా దిస్ పాప పుణ్య రెండు కూడా వైష్ణవులకి రెండింటికి వారు వ్యతిరేకమే, ఎందుకంటే పాపము నరకానికి తీసుకెళ్తే పుణ్యం స్వర్గానికి తీసుకెళ్తుంది, రెండింటిలో కూడా భగవంతుని సేవ ఉండదు. కాబట్టి ఫర్ దెమ్ దే ఆర్ నాట్ బిహైండ్ దిస్ టూ థింగ్స్. కాబట్టే నారదముని అంత స్ట్రాంగ్గా వ్యాసదేవుడికి చెప్పాడు. తర్వాత శ్లోకం, తద్వాగ్ విసర్గో జనతాగా విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకమ బద్యమప్యపి నామాని అనంతాని యశోంకితాని శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ అనిపిస్తుంది. సో ఇక్కడ ఏమనొస్తుందంటే తద్వాగ విసర్గో జనతాగ విప్లవం. ఈ శ్లోకం ప్రభుపాద్ మీరు భాగవతం ఇంట్రడక్షన్ చూస్తే భాగవతం ఇంట్రడక్షన్లో ప్రభుపాద్ వారు ఈ శ్లోకం రాస్తారు. ప్రీఫేస్ ఈ భాగవతం ప్రతి స్కంధంలో ప్రతి వాల్యూమ్లో భాగవతంలో ప్రభుపాద్ వారు ఈ శ్లోకాన్ని రాస్తారు. ఎందుకంటే ప్రభుపాద్ వారు యూజ్ ది శ్లోక టు కన్వే హిస్ పాయింట్. సో ఐ విల్ రీడ్ ద ఇంగ్లీష్ మీనింగ్, ఎగ్జాక్ట్ వర్డ్ వర్డ్ మీనింగ్ చదువుతాను, తెలుగు నాకు చదవడం సరిగ్గా రాదు. ఆన్ ద అదర్ హ్యాండ్ దట్ లిటరేచర్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ గ్లోరీస్ ఆఫ్ నేమ్ ఫామ్ అండ్ పాస్ట్ టైమ్స్ ఆఫ్ అన్లిమిటెడ్ సుప్రీం లార్డ్ ఇస్ అ డిఫరెంట్ క్రియేషన్. ఇప్పుడు ఏం చెప్తారంటే ఆ ముందు లిటరేచర్ ఏంటి, ఎంత బాగా రాసినా సరే అవునా కదా, నయద్వచస్ చిత్రపదం హరేర్ యశస్సు. చిత్రపదం అంటే బ్రహ్మాండమైన పోయిటరీ, చాయిసెస్ట్ పోయిటరీగా రాశారు. అయినా సరే అది ఎలాంటిది, అది చెత్తకుప్ప లాంటిది అనమాట. చెత్తకుప్పలు ఏముంటే కాకులు వస్తాయి, కాబట్టి అటువంటి లిటరేచర్ చెత్తకుప్ప లాంటిది అని చెప్పి చెప్పారు. కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ కానీ దట్ లిటరేచర్ ఏ గ్రంథం అయితే భగవంతుని యొక్క గుణరూప లీలల్ని స్తుతిస్తుందో అటువంటి లిటరేచరు చాలా గొప్పది అంటారనమాట. అటువంటి లిటరేచర్ ఏమంటారంటే చూడండి, ఫుల్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ వర్డ్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ బ్రింగింగ్ అబౌట్ ఏ రెవల్యూషన్ ఇన్ ద ఎంపైర్స్ లైఫ్స్ ఆఫ్ దిస్ వరల్డ్స్ మిస్డైరెక్టెడ్ సివిలైజేషన్. బ్రహ్మాండమైన స్టేట్మెంట్ అనమాట, డైరెక్టెడ్ టువర్డ్స్ బ్రింగింగ్ అబౌట్ ఏ రెవల్యూషన్ ఇన్ ద ఎంపైర్స్ లైఫ్స్ ఆఫ్ మిస్డైరెక్టెడ్ సివిలైజేషన్. జనతాగా విప్లవం, అగా అంటే పాపము, జనతాగా అంటే పాపాత్ములు పాపపు సమాజంలో విప్లవాన్ని తీసుకొస్తుంది. ఏ విప్లవము, కృష్ణ ప్రేమ విప్లవం తీసుకొస్తుంది అనమాట. యస్మిన్ ప్రతి శ్లోకం అబద్ధం అపతి నామాని అనంతాన్ని యశోంకితాన్ని శృణవంతి గాయంతి గ్రంథంతో సాధవ. ఏముంటుందంటే ఇక్కడ అటువంటి గ్రంథము ఈవెన్ దో ఇంపర్ఫెక్ట్ కంపోజ్డ్, అటువంటి గ్రంథంలో తప్పులు ఉన్నా సరే అంటే దానికి పోయిటరీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తున్నానండి, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, నా తెలుగు అంత బాగోదు, ముక్క ముక్కలుగా అదో రకంగా ఉంటుంది, కానీ నేను భాగవతం చెప్పిందే చెప్పానంటే ఆ ట్రాన్స్లేషన్ తేడా ఉన్నా సరే, ఇటువంటిది వల్ల ఇటువంటి ఆ లాంగ్వేజ్లో దోషం ఉన్నా సరే స్టిల్ ఇట్ విల్ బెనిఫిట్. ఆన్ ద అదర్ హ్యాండ్ కొంతమంది బ్రహ్మాండంగా అంటే అనర్గళంగా తెలుగులో ఉపన్యసించగలరు, కానీ దేర్ సమ్ ఫిల్మ్ సాంగ్ రైటర్స్ వాళ్ళు అంత బాగా రాస్తారు పాటలు చెప్పండి, కానీ ఆ పాటల వలన ఇంకొంచెం నువ్వు భౌతిక ప్రపంచానికి అతుక్కుపోతావు, దానివల్ల ఎవరికి లాభం. కానీ మనకి ఇంపర్ఫెక్ట్గా మనము భాగవతం చర్చించుకున్నా సరే అందరికీ లాభం అలా చెప్తున్నారు. సో ప్రభుపాద వారు ఈ శ్లోకాన్ని ఎందుకు రాస్తారంటే ఇసేస్ ఎస్మిన్ ప్రతి శ్లోకం అబద్ధ్యం అత్యపి ఎస్మిన్ ప్రతి శ్లోకం అబద్ధ్యం అత్యం అంటే కొన్నిసార్లు ఆ శ్లోకాల్లో కొంచెం ఆ యొక్క భాషలో ఆ యొక్క గ్రంథంలో కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నా సరే అయినది గొప్పది, ఎందుకంటే నామాని అనంతాన్ని యశోంకి తానియాదు, ఎందుకంటే అది భగవంతుని యశ అంటే భగవంతుని యొక్క యశస్సు నామము అనంతమైన భగవంతుని నామాల్ని వాటిని సృష్టిస్తుంది కాబట్టి. కాబట్టి శృణవంతి గాయంతి గ్రంథంతి సాధవ, అటువంటి గ్రంథాన్ని సాధువులు అంటే హంసల వంటి వాళ్ళు అటువంటి గ్రంథాన్ని స్వీకరిస్తారు, స్వీకరించి శృణవంతి గాయంతి గ్రంథంతి అంటే వాళ్ళు వింటారు స్తుతిస్తారు శ్రవణం కీర్తన స్వర్ణం చేస్తారు అని చెప్పి చెప్పబడింది. సో ప్రభుపాద వారు ఈ శ్లోకం చెప్పి ఏం చెప్తారంటే ప్రభుపాద వారు అంటారు, చూడండి చూడండి నేను ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్నాను భాగవతాన్ని, నా ఇంగ్లీష్ ప్రభుపాద్ అఫ్ కోర్స్ ఇది హంబుల్ మ్యాన్ ప్రభుపాద్ అంటారు, నా ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, బయట షేక్స్పియర్ లిటరేచర్ రాస్తా, షేక్స్పియర్ ఎంతో పోయిట్రీగా రాయొచ్చు, ఫ్లవరీ లాంగ్వేజ్ వాడచ్చు, ఎంతెంతో మంది గ్రేట్ విలియం బ్లేక్ ఎంతో పవర్ఫుల్ రైటర్స్ ఉండొచ్చు, వాళ్ళలాగా నేను సిమిలీ మెటాఫోర్ అంటే ఉపమానాలు ఉపమేయాలు ఇలా ఎంత బాగా రాయలేకపోవచ్చు, కానీ నా యొక్క రచన తప్పులు తడకలున్నా, నా భాషలో తప్పులు తడకలున్నా సరే ఈ యొక్క గ్రంథము, ఎందుకంటే ఇది భగవంతుని కేవలం భగవంతుని స్థుతిస్తుంది కాబట్టి ఈ గ్రంథము మీ జీవితంలో పరివర్తన తీసుకురాగలదు అని చెప్తారు ప్రభుపాదం గారు. ప్రభుపాదం గారు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు. ఏమని చెప్తారంటే, చూడండి మీ పక్కింటోడు ఉన్నాడు, సరే మనం ఉన్నాం తెలుగు వాళ్ళము, మీ పక్కింటోడు ఉన్నాడు, వాడు ఒరియావాడు అనమాట, వాడు తెలుగు రాదు, అస్సలు రాదు, ఓకే. కానీ వాడి ఇంటికి అగ్గంటుకుంది, అగ్గంటుకు వాడు అరుస్తాడు, బావు 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 అరుస్తున్నాడు అనమాట. వాడు ఏం చెప్తున్నాడు నీకు తెలియదు, వాడు భాషకు అర్థం అయినా సరే నువ్వు అర్థం చేసుకోగలవు, ఆ ఇంటికి నిప్పంటుకుంది అని చెప్పి నువ్వు వెళ్ళి హెల్ప్ చేస్తావు. అదేవిధంగా సో లాంగ్వేజ్ వైజ్ నేను రాసిన భాగవతంలో కొంచెము ముందు వెనక ఉండొచ్చు. అఫ్కోర్స్ ప్రభుపాద లాంగ్వేజెస్ మనం చదవచ్చు స్పాట్లెస్, కానీ ప్రభుపాద చెప్తారు ఎందుకంటే చాలామంది ఈ శాస్త్రాన్ని అంటే అదొక మెంటల్ సెన్స్ గ్రాటిఫికేషన్, ఒకటి భౌతికమైన ఇంద్రియ తృప్తి, ఇంకోటి మానసిక ఇంద్రియ తృప్తి. మానసిక ఇంద్రియ తృప్తి కోసం చదువుతారు గ్రంథాలు, అంటే పుస్తకాలు చదువుతారనమాట. వాళ్ళకి ఏంటంటే ఆ సిమిలీస్ మెటాఫోర్స్ వాటి పట్ల ఆకర్షితులు అవుతారు. ప్రభుపాద చెప్తారు డోంట్ గో బై దోస్ థింగ్స్, వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా రచించినా సరే వాళ్ళు దేని గురించి రచిస్తారు, భౌతికమైన విషయాల గురించి, స్త్రీ యొక్క సౌందర్యం గురించి రచిస్తారు. దానివల్ల నీకు ఏం లాభం ఉండదు, అది చెత్త కుప్ప లాంటిది. కానీ ఈ భాగవతము పరమహంసులు వంటి పరమహంసుల కోసము నెక్స్ట్ ఇది మిమ్మల్ని పైకి తీసుకెళ్ళిపోగలదని చెప్పి చెప్తారు ప్రభుపాద. సో దాట్ ఈస్ హౌ ప్రభుపాద యూజెస్ దిస్ శ్లోక. అందుకని ఈ శ్లోకాన్ని ప్రభుపాద వారు చాలా దగ్గర చెప్తారు. ఏమని చెప్తారు, డోంట్ కంపేర్ మై లిటరేచర్ విత్ అదర్ లిటరేచర్. ఎక్స్టర్నల్గా కొన్ని కొంచెం అంత ఫ్లవరీ లాంగ్వేజ్ నేను వాడకపోయినా సరే సింపుల్ లాంగ్వేజ్ వాడాను, అయినా సరే నా యొక్క పుస్తకం మిమ్మల్ని అంటే దిస్ ఇస్ టాప్ మోస్ట్, ఎందుకంటే ఇది కేవలం భగవంతుని యొక్క గుణ రూప లీలల్ని కోసము అంకితమై ఉన్నది కాబట్టి నామాని అనంతాన్ని యశోంకితానియత్ అంకితానియత్, కేవలం భగవంతుని యొక్క నామాలు రూపము కీర్తి లీలలు వీటి కోసం అంకితమైంది కాబట్టి ఈ యొక్క గ్రంథము నిజంగా ఈ జనతగ విప్లవం, ఈ యొక్క గ్రంథం ఏం చేయగలదు, విప్లవం తీసుకురాగలదు, పాపపు సమాజంలో విప్లవం తీసుకురాగలదు. తీసుకొచ్చింది ప్రభుపాద గారు భగవద్గీత విప్లవాన్ని తీసుకొచ్చింది, ప్రభుపాద గారు భాగవతం విప్లవాన్ని తీసుకొచ్చింది, ప్రభుపాద గారు అలా చెప్తారనమాట. సో ఇక్కడ నారదములు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, చూడు ఎంత బాగా రాసావు కానీ భగవంతుని స్థితి అందులో అంతగా లేదు కాబట్టి, అనువర్తన అనుకీర్తన రెండు లేవు కాబట్టి, అంటే రిపీటెడ్లీ నువ్వు గ్లోరిఫై చేయలేదు కాబట్టి అది ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఏ డస్ట్బిన్. ఆన్ ద అదర్ హ్యాండ్ భాగవతము భగవంతుని యొక్క కీర్తన అందులో అంత బాగా కంపోజ్ చేయకపోయినా సరే దట్ ఇస్ ద టాప్ మోస్ట్ అని చెప్పి నారదముని వ్యాసదేవి చెప్తారు. చెప్పి తర్వాత ఫర్దర్గా చెప్తారన్నమాట. ఏమని చెప్తారంటే, సో మిగతా మార్గాలు అంటే ఇప్పుడు నారదుని రాశారు కదా వేదాలు ఉపనిషత్తులు, వేదాలు ముఖ్యంగా కర్మకాండ చెప్పినట్టయితే ఉపనిషత్తులు జ్ఞానకాండ చెప్తాను, జ్ఞానయోగ ఈ కర్మయోగ జ్ఞానయోగ. సో ఇక్కడ తర్వాత నారదుని చెప్తారనమాట నైష్కర్యం అపి అత్యుత భావవర్జితం అని చెప్పి చెప్తారు. ఏమని చెప్తారంటే, చూడండి భక్తి టచ్ లేనిదే కర్మయోగ అయినా సరే జ్ఞానయోగ అయినా సరే దానికి రిజల్ట్స్ రావు అని చెప్తారనమాట. కాబట్టి నీ యొక్క గ్రంథాల్లో మోస్ట్లీ కర్మయోగని కర్మకాండ కర్మయోగని జ్ఞానయోగని వాటిని ఫోకస్ చేశావు కాబట్టి అది భక్తి టచ్ లేనప్పుడు అవి నీకు రిజల్ట్స్ రావు అని చెప్పి చెప్తారు. తర్వాత చెప్పి మళ్ళీ నారదముని ఈ కమ్స్ బ్యాక్ అండ్ టెల్స్ దమ్ ఏమంటారంటే, జాస్తి మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు మళ్ళీ, సి దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి. మన ఫీడ్బ్యాక్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి తెలుసా, ఎవరైనా మన దగ్గరికి ప్రాబ్లంతో వస్తే ఫస్ట్ మనం ఏం చెప్పాలి, ప్రభు నేను చాంటింగ్లో నిద్రపోతున్నాను, లేకపోతే నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బ్యాడ్ హ్యాబిట్ ఉంది సమ్ హ్యాబిట్ను దాన్ని నేను దాటలేకపోతున్నాను, వెంటనే మనం చెప్తాం షీ శంకరాభరణ శంకరచాత్రం తూచుడా తాచుడా అని చెప్పాము అనుకోండి పారిపోతాడమ్మ. మనం ఏం చెప్పాలి ఫస్ట్, మనం ఎప్రిషియేట్ చేయాలి, ఓ యువరే వండర్ఫుల్ డివోటీ, నేను మిమ్మల్ని చూస్తున్నాను ప్రతి సండే ఫీస్కి వస్తున్నారు, కింద కూర్చొని నాలుగు మంది జపం చేస్తున్నారు, మన ప్రసాదం సర్వీస్ చేశారు చూశాను, మీరు చాలా బ్రహ్మాండమైన భక్తులు అని చెప్పి కానీ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ మీరు 1, 2, 3, 4 చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అయినా సరే నాకు నమ్మకం ఉంది మీరు చేయగలరు. ఎందుకు చేయగలరు, బికాజ్ యూర్ నైస్ డివోటీ, నేను మిమ్మల్ని చూశాను మీరు చాలా సిన్సియర్ మళ్ళీ అంటే ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ అలాగా ఎప్పుడు మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి డైరెక్ట్ నెగిటివ్ ఇవ్వకూడదు, ముందు కొంచెం పాజిటివ్ చెప్తే ఎంకరేజ్ ఫీల్ అవుతారు అప్పుడు మనం నెగిటివ్ చెప్తాము. మళ్ళీ ఎండింగ్ కంక్లూజన్ ఎప్పుడైతే కంక్లూజన్ ఎలా ఉండాలి, పాజిటివ్తో ఇవ్వాలన్నమాట, అప్పుడు దే ఫీల్ ఎంకరేజ్డ్. సో నారదముని మళ్ళీ వ్యాసదేవుని ఎంకరేజ్ చేస్తారనమాట, మీరు ఇలా రాయలేదు కానీ మీరు రాయగలరు ఎందుకంటే మీరు 1, 2, 3, 4 మీరు ఇంత గొప్ప వాళ్ళని చెప్పి మళ్ళీ వ్యాసదేవుని నారదము చెప్తారు. అంటే వాట్ ఈస్ టెల్లింగ్ ఇస్ దట్ నో యూ ఆర్ క్యాపబుల్ టు డూ ఇట్, ప్లీజ్ డూ ఇట్, దయచేసి మీరు చెయ్యండి అని చెప్తారు అన్నమాట. చేయండి చెప్పి చెప్తారు నారదుడు మళ్ళీ అంటారు, చూడండి మీరు ఎందుకు రాత నాకు తెలుసు, ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు జనాలు ఆ స్థాయిలో ఉండకపోవచ్చు అని చెప్పి వాళ్ళ కోసం మీరు కొంచెం కాంప్రమైజ్ అయ్యారు అని మరీ ఎక్కువ కాంప్రమైజ్ అయిపోయారు. అయిపోయి మీరు డైరెక్ట్గా ధర్మార్థంగా పురుషార్థాల వెనకంతా వెళ్ళారు తప్ప భక్తిని ఎక్కువ హైలైట్ చేయలేదు. కాబట్టి ఆ భక్తిని కృతజ్ఞుడు అంటారు. అంటే అలాగా ఏదైతే భక్తిని హైలైట్ చేయకుండా మీరు దేవతల వర్షిప్స్ని హైలైట్ చేశారు, దానివల్ల వ్యక్తులకి ఆల్రెడీ ఇంద్రియ తృప్తి మీద మోహం ఉంటుంది. ఇది ఆల్రెడీ వాంటెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్, కానీ మీరు శాస్త్రాల ద్వారా వాళ్ళకి సెన్స్ ఇంద్రియ తృప్తినే మళ్ళీ మీరు శాస్త్రాల ద్వారా వాళ్ళకి ఇంద్రియ తృప్తినే ఇస్తే వాళ్ళు ఇంకా అసలు బయటపడాలి ఎందుకు అనుకుంటారు. ఆల్రెడీ పీపుల్ వాంట్ టు ఈట్ ఐస్ క్రీమ్, డాక్టర్ దగ్గరికి వెళ్తే సరే ఐస్ క్రీమ్ తిను అంటే ఇంకా ఐస్ క్రీమ్ తిను అంటే ఇంకా ఇదవుతుంది కదా. సో మీరు ఎందుకు అలా అన్నారంటే నెమ్మదిగా అంటే నెమ్మదిగా ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ ఇన్ ద ప్రాసెస్ యూ హ్యావ్ గివెన్ సో మచ్ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్ అని చెప్పి చెప్తారు. చూడండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒకటి ఉంది, భాగవతం మీద చెప్పబడి ఉంది అంటే ధర్మ మత కామోక్షం వేస్ట్, డెమిగాడ్ వర్షిప్ వేస్ట్, తర్వాత ఈవెన్ జ్ఞానయోగ కర్మయోగం అన్ని వేస్ట్ అని చెప్పి చెప్పబడి ఉంది. కానీ మనం ప్రచారం చేస్తున్నప్పుడు మనము ఇలా చెప్పకూడదు వేరే వాళ్ళకి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఐ వాంట్ టు టెల్ టుడే. మనం ఎప్పుడైనా సరే మన ప్రచారం ఎలా చేయాలంటే మన అధికారానికి అవర్ క్వాలిఫికేషన్, మన స్థాయి మన అధికారం, ప్లస్ ఎదుటి వ్యక్తి స్థాయి ఎదుటి వ్యక్తి అధికారం, ఈ రెండు చూసి మనం చెప్పాలి. సింపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉంటారు మన ఇంటి మన పక్కన కూడా ఉన్నాడు ఎవడు, అతను డెమిగాడ్ వర్షిపర్, దుర్గాదేవి టెంపుల్ వెళ్ళచ్చు, శివుని టెంపుల్కి వెళ్తారేమో, నెక్స్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తారు. అటువంటి వ్యక్తికి వెళ్ళి చూడండి దిస్ ఇస్ ఆల్ వేస్ట్, ఈ దేవతలు వాళ్ళే కష్టాలు పడుతూ ఉంటారు, వాళ్ళకి కూడా అంత కెపాసిటీ లేదు, కృష్ణుడి యొక్క అనుమతి లేకుండా వాళ్ళు మీకేమి ఇవ్వలేరు, వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉంటారు, ఉదాహరణకి వినాయకుడు ఇలా తప్పు చేశాడు, శివుడు అలా తప్పు చేశాడు, శివుడు కూడా మోహినిమూర్తి పరిగెట్టాడు అతను మీకేం చేయగలడు, ఈ విధంగా మనం దేవతలు నిందించామనుకోండి, లేకపోతే మనం అంటే ఇప్పుడు రిలీజియస్ ప్రాక్టీస్ ఉంటాయి అంటే జనాలు ఏదో కార్తీక మాసం ఉపవాసం చేస్తారు అంటే మనం కూడా చేస్తాం కానీ మనము భక్తి కోసం చేస్తాము, బయట వాళ్ళు కూడా శివుడి కోసం ఉపవాసం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసామనుకోండి ఏమవుతుందంటే, సో షుడ్ వి టెల్ దమ్ ఆర్ షుడ్ వి నాట్ టెల్ దమ్ సంబడి వర్షిప్ విత్ డెమిగాడ్స్ ఆర్ సంబడి ఈజ్ లైక్, అంటే వాళ్ళకి తమ తల్లిదండ్రుల నుంచి మన హిందూ ధర్మ సమాజం మన సనాతన ధర్మ సమాజం నుంచి కొన్ని వస్తుంటాయి. మనం దీని లెక్చర్లో ఓపెన్గా చెప్పామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హిందూ సమాజం పట్ల ఐక్యత ఉంది, సనాతన ధర్మం అంటున్నారు, సనాతన ధర్మం అంటే దేవీ దేవత వర్షిప్ కూడా వస్తారు, వేదాలు ఉపనిషత్తులు అన్నీ వస్తాయి. సో మనం స్ట్రాంగ్గా చెప్పడం వల్ల హిందువులే మనల్ని వ్యతిరేకించే సమస్య ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ లూజ్ సింపతైజర్స్ అండ్ సపోర్టర్స్, సపోర్టర్స్ సింపతైజర్స్ మనం మిస్ అవుతాం మనము. కాబట్టి ఈ సెక్షన్ మనము పబ్లిక్ ప్లేస్లో చెప్పం మనము. రెండవది వ్యక్తిగత ప్రచారంలో కూడా మనం చెప్పాలా వద్దా, ఒక దేవత వర్షిప్ చేస్తున్నారు, దేవతల గుళ్ళకి వెళ్తున్నారు, నెక్స్ట్ ఏవో ఉపవాసాలు చేస్తున్నారు, ఏదో కొబ్బరిగా కొడుతున్నారు, మనం వాళ్ళని లేదు భగవద్గీత చెప్పారు అల్పమేధస, అల్పమేధస అంటే దేవతలు పూజించే వాళ్ళు అల్పమేధస్సులు చెప్పారు, ఇలా మనం చెప్పామనుకోండి దేవతలు కూడా అంత గొప్ప కాదు, కృష్ణుడు కృష్ణుడు అనుమతి లేకుండా వాళ్ళు ఏం చేయలేరు అలా మనం చెప్పామనుకోండి ఏమవుతుందంటే వాళ్ళకి నమ్మకం తగ్గిపోతుంది అండ్ కృష్ణుడి మీద నమ్మకం పెరుగుతుంది గ్యారంటీ లేదు. ఇన్ ద ప్రాసెస్ దే మే బికమ్ ఎథిస్ట్స్, వాళ్ళకి ఇంకా మందిరికి వెళ్ళడం మానేయవచ్చు, లేదనుకుంటే వేరే మతాల వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు, వాళ్ళు కూడా చెప్తారు లేకపోతే ఆల్రెడీ నువ్వు శివుడి గురించి నెగిటివ్ చెప్పావు, పార్వతి గురించి నెగిటివ్ చెప్పావు, అదే టైంలో పక్కన నుంచి ఒక క్రిస్టియన్ వచ్చి చెప్తాడు అనమాట, ఓ యువర్ డెమిగాడ్స్ ఆర్ లైక్ దిస్, నువ్వు ఏ ఉదాహరణ చెప్పావు, శివుడు పరమ అంటే ఈజ్ నాట్ ద అల్టిమేట్ అని చెప్పడానికి ఏ ఉదాహరణ చెప్పావు, వాడు అదే ఉదాహరణ చెప్పి కాబట్టి జీసస్ అల్టిమేట్ అని చెప్తాడు అనమాట. అప్పుడు న్యాచురల్లీనో యూ మే కైండ్ ఆఫ్ దట్ పర్సన్ మే గోటు అదర్ డైరెక్షన్ ఆల్ టుగెదర్. సో నువ్వు ఎవరికి లాభం చేసావు చెప్పండి. కాబట్టి మనం మన ప్రచారం ఎలా చేయాలంటే వీ షుడ్ స్పీక్, అతన్ని ఆ మార్గం నుంచి భక్తి మార్గంలోకి నువ్వు తీసుకురాగలవు అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే అతన్ని ఎగ్జిస్టింగ్ మార్గంలో డిస్టర్బ్ చేయాలి. అదర్వైజ్ షుడ్ నాట్ డిస్టర్బ్ వాట్ పర్సన్ ఇస్ ఆల్రెడీ డూయింగ్, వాళ్ళు ఆల్రెడీ ఒక పద్ధతిని పాటిస్తున్నారు దాన్ని మనం డిస్టర్బ్ చేసిన అవసరం లేదు. లేదా మనం ఏం చేయాలంటే సరే దాంతోపాటు ఇది కూడా చేయండి అని చెప్పాలి. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ కూడా ఆకర్షితులు అవుతారో అప్పుడు మనము నెమ్మది నెమ్మదిగా కృష్ణుడు ఇదైతే ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కనెక్షన్ ఉన్నప్పుడు నార్మల్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అవసరం లేదు కదా అని చెప్పి మనం చెప్పి వీ షుడ్ బి వర్షిప్ కృష్ణ అని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్ భౌతిక కోరిక కోరుకో అవసరం లేదు, కృష్ణుడి తండ్రి కాబట్టి నేను తీరుస్తాను చెప్పొచ్చు. కానీ మనము అతన్ని కృష్ణుడి పట్ల సఫిషియెంట్గా నమ్మకాన్ని, కృష్ణుడి పట్ల సఫిషియెంట్గా ప్రేమని పెంచకుండానే ఓ దేవత కూడా తీసేయండి, కృష్ణుడు కూడా పట్టండి అని అనుకోండి, వాళ్ళు దేవత కూడా తీసేసి కృష్ణుడు కూడా కన్నానే వేరేవారు కూడా పడతారు. కాబట్టి ఇక్కడ భాగవతం అనేది హయ్యెస్ట్ చెప్తుంది, ఇస్ ఫర్ డివోటీస్. మనకి సంబంధించిన వరకు వీ షుడ్ బి కన్విన్స్డ్, వీ షుడ్ బి కన్విన్స్డ్ దట్ ను శ్రద్ధ సత్తే విశ్వాస కోరి సుదృఢ నిశ్చయ్ కృష్ణ భక్తి కోయిలే సర్వకర్మకృత హోయ్. చైతన్య చరితామృతంలో ఏమొస్తుందంటే, చైతన్య మహాప్రభు ఏం చెప్తాడంటే, శ్రద్ధ, శ్రద్ధ అంటే ఫెయిత్, కృష్ణుడి మీద నీకు నమ్మకం ఉందా, ఉంది అంటే ఈ శ్లోకం వర్తిస్తుంది. శ్రద్ధ శబ్దే విశ్వాస కోరి సుదృఢ నిశ్చయ్, అంటే శ్రద్ధ అంటే ఫెయిత్ అంటే ఏంటంటే, ఫెయిత్ అంటే నమ్మకం, ఫెయిత్ విశ్వాసం అంటే ఏంటి, కృష్ణ భక్తి కోయిలే సర్వకర్మ కృత హోయ్. జీవితంలో వేరేం చేయాల్సిన లేదు, చేయకపోయినా పర్వాలేదు, కేవలం కృష్ణ భక్తి కోయిలే, కేవలం కృష్ణుడి భక్తిని సక్రమంగా చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి, సర్వకర్మ కృత హోయ్. దట్ మీన్స్ ఇఫ్ కృష్ణాస్ డివోటీ అనన్యమైన కృష్ణుడికి అనన్యమైన భక్తులు చేసినట్లయితే కృష్ణుడు మిగతా అన్ని విషయాలు సెట్ చేస్తాడు అనేది, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, యోగక్షేమ మహామిహం చెప్పి అర్థం అన్నమాట. అంటే నువ్వు వీడిని ప్రీచ్ చేయాల్సిన లేదు, ఇది అమ్మో నేను సూర్యుడిని మొక్కుకోకపోతే నాకు ఆరోగ్యం రాదేమో, శివుడిని మొక్కుకోకపోతే, పార్వతి దేవుని మొక్కుకోకపోతే నాకు మంచి భర్త దొరకడేమో, కార్త్యాయని మొక్కుకోకపోతే పిల్లలు దొరకడేమో. సో అవసరం లేదు, యూ గో టు కృష్ణ, కృష్ణ భక్తి చెయ్యి, కృష్ణుడు నీకు ఏది మంచిదో అది ఇస్తారు. సో ఇది నమ్మకం, దిస్ ఇస్ ఫెయిత్, దిస్ ఫెయిత్ వీ షుడ్ హ్యావ్, ఆ ఫెయిత్ మనకు ఉండాలి. దానికోసం ఇక్కడ నారదముని చెప్తున్నారు. వేరే గ్రంథాలు దేవీ దేవతల గురించి ఎక్కువ వర్ణించారు, కృష్ణ ప్రేమ గురించి వర్ణించలేదు, కృష్ణుడి యొక్క గుణరూప నామాలను కీర్తించలేదు. కాబట్టి అవి జనాల్ని ఇంకా ఈ లోకంలో ఉండేలాగే ప్రోత్సహిస్తాయి. అంటే బయట వాళ్ళు ఈజ్ ఏ గ్రాస్ మెటీరియలిస్ట్, గ్రాస్ మెటీరియల్ అంటే గ్రాస్, సరే గ్రాస్ మెటీరియలిస్ట్. ఈ ధర్మార్థ కామోక్షం అయితే పయస్ మెటీరియలిస్ట్ అవుతారు. పయస్ మెటీరియలిస్ట్ అంటే ధర్మాన్ని పాటిస్తూ అంటే సత్వగుణంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట, అలా తయారు చేస్తున్నారు మీరు. సో బట్ ఇట్స్ లైక్ నో, అదే ఐరన్ ప్రిజన్ ఆర్ గోల్డెన్ ప్రిజన్, ఇట్స్ ఎ ప్రిజన్. ఐరన్ ప్రిజన్ అంటే ఇనుము ఊచాలు, బంగారం పూసలు, కానీ అల్టిమేట్గా జైలే కదా. కాబట్టి మీరు ఎందుకు, మీరు దయచేసి భాగవతాన్ని రాయండి అని చెప్పి నారదముని వ్యాసదేవుడు చెప్తారు. చెప్పి తర్వాత భక్తి యొక్క గొప్పతనం కూడా చెప్తారు, రెండు శ్లోకాల్లో చెప్తారు. ఆ రెండు శ్లోకాలు కూడా టచ్ చేసేస్తాను, టచ్ చేసి తర్వాత నెక్స్ట్ సెక్షన్ రేపు చర్చించుకుంటాము. అక్కడ నారదముని ఏం చెప్తారంటే, ఈ స్పీక్స్ వర్ శ్లోకం యా యక్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వా తపతే తతో యది యత్రాగవా భద్రమభూదమస్య కిం ఓ వార్తమాప్తో భజతాం స్వధర్మత. ఏమని చెప్తారంటే, త్యక్వా స్వధర్మం చరణాంబుజం హరే, త్యక్వా స్వధర్మం అంటే, త్యక్వా అంటే గివింగ్ అప్, స్వధర్మం, స్వధర్మం అంటే డ్యూటీస్, అంటే నీకు శారీరం యొక్క ధర్మం అన్నమాట, వర్ణాశ్రమ ధర్మం అంటే స్త్రీ ధర్మం, పురుష ధర్మం, ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ, వాట్ ఎవర్ మన సమాజం అనేక ధర్మాలు ఉంటాయి. త్యక్వా స్వధర్మం చరణాంబుజం హరే, ఇవన్నీ విడిచిపెట్టి భగవంతుని సేవకి వెళ్ళిపోయావు, భజన్న పక్వ తప్పదే తదో ఇది. కానీ భగవంతు సేవ అంటే త్యాగం చేసేసి భగవంతుని సేవకి వెళ్ళిపోయావు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని అంత పెర్ఫెక్షన్ రాలేదు నీకు, డిడ్ నాట్ గెట్ పెర్ఫెక్షన్. కానీ ఇక్కడ నారదుని ఏమంటారంటే, యూ గివ్ అప్ యువర్ మెటీరియల్ డ్యూటీస్, యాక్సెప్టెడ్ స్పిరిచువల్ డ్యూటీస్, భౌతికమైన బాధ్యతలు విస్మరించి ఆధ్యాత్మిక బాధ్యతలు స్వీకరించావు. కానీ ఆధ్యాత్మిక బాధ్యత స్వీకరించావు సరే, కానీ ఆధ్యాత్మిక జీవితంలో పెర్ఫెక్షన్ సాధించలేకపోయావు, అంటే పరిపూర్ణ సాధించలేకపోయావు. అర్థమైన ఏమంటున్నారు, అయినా సరే వాట్ ఈస్ ద లాస్, నష్టం ఏముంది అంటున్నారు. ఆన్ అదర్ హ్యాండ్ ఆధ్యాత్మిక బాధ్యతను విస్మరించావు, భౌతిక బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించావు, 100 out of 100 marks, వాట్ ఈస్ ద గెయిన్, ఏం లాభం ఉంది అంటారన్నమాట. అంటే సరే, ఫర్ ఎగ్జాంపుల్ నీవు భౌతికమైన, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ మెటీరియల్ లైఫ్ ఈజ్ గోయింగ్ వెల్, భౌతికమైన జీవితం మంచిగా నడుస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే, సరే నీకైతే పౌల్ట్రీ బిజినెస్ ఉంది, పౌల్ట్రీ బిజినెస్ అంటే రోజుకి 100,000 చికెన్స్ చంపుతున్నావు నువ్వు. కానీ తర్వాత ఇద్దరు భక్తులు చెప్పారు, ఓ మీరెందుకు ఇన్ని పాపాలు చేసి కుటుంబాన్ని పోషించడానికి ఇన్ని పాపాలు చేయాలా, దీన్ని విడిచిపెట్టండి, విడిచిపెట్టి కృష్ణుని యొక్క భక్తి జీవితంలో ప్రవేశించండి అంటాము. మనకు అనిపిస్తుంది అవునా సరే అని చెప్పి మనము ఆ పౌల్ట్రీ బిజినెస్ బంద్ చేసేస్తాము. పౌల్ట్రీ బిజినెస్ బంద్ చేసి తర్వాత మనము ఏదో సింపుల్ ఏదో బిజినెస్ సింపుల్ వేరే ఎక్కడో ఉద్యోగంలో జాయిన్ అవుతాం. ఎవరికిందో లక్షల్లో సంపాదించిన వాడు వేలలో సంపాదిస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను భక్తి జీవితంలోకి వచ్చావు, కొన్ని ఏళ్ళ తర్వాత ఏదో కారణం వల్ల నీ భక్తి జీవితంలో ఏదో బాధ వచ్చింది, మేబీ నేను ఎవరికి అపరాధాలు చేసావేమో, కారణం ఏదైనా కావచ్చు, దానివల్ల నువ్వు మళ్ళీ భక్తి జీవితం వదిలిస్తావు, భక్తి జీవితం వదిలి మళ్ళీ భౌతిక జీవితంలోకి వచ్చిస్తావు. అప్పుడు నీ రెండు అంటారు, నవ్వుతారు, హాహాహాహా అని చెప్పి, చూడు నువ్వు బ్రహ్మాండమైన బిజినెస్ వదులుకున్నావు, భక్తి అంటే వెళ్ళావు, రైట్ రాంగ్ వెళ్ళావు, అక్కడ కూడా నిలబడలేకపోయావు, మళ్ళీ వెనక్కి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు అదే పౌల్ట్రీ బిజినెస్ ఎవడ చేస్తాను, వాడి కింద ఉద్యోగి కింద నువ్వు జాయిన్ అయ్యావు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దట్ మీన్స్ ఇట్స్ ఎ బిగ్ లాస్, అవునా కదా? ఎవరికి ఇప్పుడు నీ కంపెనీ కూడా కంపిస్తాను, ఇప్పుడు ఆడికింద నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, ఇట్స్ బిగ్ లాస్ అలా అని చెప్పి అనొచ్చు అంటారు. కానీ ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారు, నిజంగా అలాగే జరిగినా సరే, నిజంగా అలాగే అయింది అనుకోండి, స్టిల్ వాట్ ఇస్ ద లాస్? స్టిల్ వాట్ ఇస్ ద లాస్ అంటున్నారు అనమాట. ఇప్పుడు అదర్ హ్యాండ్ నువ్వు భక్తి జీవితంలో ఉన్నావు, కానీ నీకు ఏదో అవకాశం వచ్చింది, భక్తి జీవితంలో ఉన్నావు, నీకు నెలకి 10,000 20,000 సంపాదించుకుంటున్నావు, కానీ ఒక అవకాశం వచ్చింది. ఏం అవకాశం వచ్చింది? ఏదో లెక్కర్ కంపెనీలోని మేనేజర్ కింద 1,00,000 జీతము. ఓ, భక్తి జీవితం విడిచి, అరే భక్తులు ఎలాగా సరిగ్గా చేయలేకపోతున్నాను, సరే మెటీరియల్ జీవితంలోనే బాగా సుఖపడతానని చెప్పి వెళ్ళావు, 1,00,000 జీతం, లేకపోతే కోట్లలో సంపాదిస్తావు, టెన్స్ ఆఫ్ కోర్స్ సంపాదిస్తావు, బ్రహ్మాండమైన బిజినెస్, బ్రహ్మాండమైన కుటుంబము, సమాజంలో పేరు పలుకుబడి, ఓకే, సక్సెస్ఫుల్ మెటీరియలిస్ట్. ఇక్కడ ఫెయిల్డ్ స్పిరిచువలిస్ట్, సక్సెస్ఫుల్ మెటీరియలిస్ట్. అర్థం అంటున్నారు, యువర్ ఫెయిల్డ్ స్పిరిచువల్ లైఫ్లో ఫెయిల్డ్ అయినా నష్టమే ఉంది, మెటీరియల్ అయినా సక్సెస్ఫుల్ అయినా లాభమే ఉంది అంటున్నారు. అర్థమైంది ఇక్కడ ఇష్ట అంటే అండర్స్టాండ్ ద గ్లోరియా భక్తి. భక్తి ఎంత గొప్పదైతే, ఈవెన్ ఇఫ్ యూ ఏదో కారణం వల్ల భజన్ అపక్వ, అపక్వ అంటే డిడ్ నాట్ మెచ్యూర్, సమ్ అబ్స్టెకల్, భజన్ అపక్వ తప్పదే తత్వేది, అయినా సరే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఇంటరప్షన్ వచ్చింది, ఆగిపోయింది, అయినా నష్టమేముంది, అంత భక్తి చేసావు, దట్ ఇస్ స్టిల్ గ్రేట్. కానీ భౌతిక జీవితంలో ఎంత లాభమైన వెళ్ళు, ఎందుకంటే రీసెట్ బటన్, ఒకసారి రీసెట్ బటన్ నొక్కేసామంటే మళ్ళీ జీరోనే స్టార్ట్ అవుతావు, అవునా కాదు? ఐన్స్టైన్ ఉన్నాడు, ఎంత వరల్డ్స్ అంటే నాకు అఫ్కోర్స్ బయట అంటారు ఈజ్ ద గ్రేటెస్ట్ మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పి, ఏం కాదు బ్రహ్మదేవుడు కన్నానా, అలాంటి బ్రహ్మదేవుడు అర్థం చేసుకోలేకపోతే బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టైన్ అంత తెలివైన వాడు, కానీ మళ్ళీ వచ్చే జన్మలో మనిషి జన్మ పుడతారో తెలియదు, ఒకవేళ మనిషి జన్మలో పుట్టినా సరే మళ్ళీ ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, కీ ఫర్ క్యాట్, అవునా కాదు? సో నువ్వు ఎంత సైకిల్నా మళ్ళీ రీసెట్ అవ్వాల్సిందే, అది నీకు దేనికి ఉపయోగపడదు, ఇట్ డజంట్ హెల్ప్ యూ ఎనీవే. కానీ ఇక్కడ చూసినట్లయితే భౌతికంగా ఒక స్థాయిలో ఉన్నాడు, భక్తి కోసం స్థాయి తగ్గించుకున్నాడు, భక్తిలో కూడా సక్సెస్ అవ్వలేకపోయాడు, మళ్ళీ భౌతిక స్థాయిలోకి వచ్చాడు, ముందున్న సగటి కిందకి వచ్చాడు, ఒక రకంగా నష్టపోయాడు. ఓ, నా 10 ఏళ్ళు నేను బ్రహ్మచారి అయ్యాను, 10 ఏళ్ళు నా అంటే నా కెరీర్ వదులుకున్నాను, 10 ఏళ్ళు పోయాక మళ్ళీ బయటకు వచ్చాను, నాకు నా పరిస్థితి ఏంటి? నథింగ్ లాస్, ఎందుకంటే భగవంతుని కోసం నువ్వు చేసిన ఒక్కొక్క నిమిషము అది యాక్చువల్గా నీ ఎటర్నల్ గెయిన్, దట్ ఈస్ యువర్ యాక్చువల్ గెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇండియా నుంచి అమెరికాకి వెళ్తున్నావయ్యా, ఇండియన్ డబ్బులు పనికొస్తాయా? లేదు కదా. అమెరికాకి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? కరెన్సీ అంతటినీ అమెరికన్ డాలర్ కన్వర్ట్ చేసుకోవాలి, అవునా కదా? సిమిలర్లీ అక్కడికి వెళ్ళాక ఇండియన్ కరెన్సీ ఉంటే నీకు పెద్ద ఉపయోగం ఉండదు. అదేవిధంగా మనము గోలోకానికి వెళ్తున్నాం, మనము గోలోకానికి వెళ్ళాలనుకున్నప్పుడు, సో ఆఫ్టర్ దిస్ లైఫ్, సో వాట్ ఆర్ మనీ, టైం, ఎనర్జీ, ఆ డబ్బులు నువ్వు భగవంతునికి ఎంత పెడుతుంటావో, భగవంతునికి ఎంత సమయం కేటాయించావు, భగవంతునికి ఎంత సంపాదన ఇచ్చావు, అదే నీ పర్మనెంట్ అసెట్. దట్ యాక్చువల్ రియల్లీ కరెన్సీ కన్వర్షన్ అనమాట, దట్ ఇస్ యాక్చువల్లీ యువర్ పర్మనెంట్ అసెట్. మిగతాదంతా పోతుంది, అది మాత్రమే మిగులుతుంది. కాబట్టి నువ్వు భగవంతునికి ఈ మాత్రం సేవ చేసినా సరే ఆ సేవ పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి నా అర్థం ఏమంటారంటే, భక్తి ఎంత గొప్పది అంటే, ఈవెన్ ఏ ఫెయిల్డ్ స్పిరిచువలిస్ట్ ఇస్ మిలియన్ టైమ్స్ గ్లోరియస్ దాని సక్సెస్ఫుల్ మెటీరియలిస్ట్. అంటే భక్తి గీతం కొన్నాళ్ళు వచ్చాక భక్తి గీతం వదిలేశారు, అయినా హీఈస్ మోర్ ఫార్చునేట్ దాని సంబడి, లైక్ అంబానీ అని కాదు, సంబడి సమ్ బిజినెస్ మ్యాన్ హూ ఈజ్ నాట్ ఎ డివోటీ. నో, అంబానీస్ మేబీ డూయింగ్ దర్ ఓన్ భక్తి, వీ డోంట్ నో. సో చెప్పేది ఏంటంటే, సమ్ మెటీరియలిస్ట్ హూ ఈజ్ నాట్ ఎ డివోటీ, సక్సెస్ఫుల్ మ్యాన్, కానీ వాడికన్నా వీడే అదృష్టవంతుడు చెప్పి చెప్తున్నారు. నారదుని వ్యాసదేవ నారదుని ఏం చెప్తున్నారంటే భక్తి అనేది అంత గొప్పది. తర్వాత నారదుని కంటిన్యూషన్ ఏం చెప్తున్నారంటే తస్యైవ హేతో ప్రయతేత కోవిదో నలభ్యతే అది భ్రమతాము పర్యది తద్లభ్యతే దుఃఖవత్ అన్యతా సుఖం కాలేన సర్వత్ర గభీర మహస అని చెప్తున్నారు. ఏమన్నారంటే చూడండి వ్యాస మహర్షి, తస్యైవ హేతో ప్రయతేత కోవిదో, నిజంగా ఒక తెలివైన వాడు తన యొక్క శ్రేయస్సును కోరుకునేవాడు, తన శ్రేయస్సును కోరుకునేవాడు తెలివైనవాడు. ఏ తస్యైవ హేతో ప్రయతేత కోవిదో, అటువంటి వాడు నిజంగా తెలివైన, ఇఫ్ యు సే ఐఎమ్ ఇంటెలిజెంట్ పర్సన్, మనం ఏమనుకుంటాము ఎవడో పెద్ద బిజినెస్ పెట్టాడు సక్సెస్ఫుల్ అయ్యాడు వాడు ఇంటెలిజెంట్ అనుకుంటాము, లేకపోతే ఎవడో ఆల్ ఇండియా ఫస్ట్ కొట్టాడు వాడు ఇంటెలిజెంట్ అనుకుంటాము. కానీ నారదుని ఏం చెప్తాను, వాళ్ళు అది యాక్చువల్ ఇంటెలిజెన్స్ అది కాదు. నిజమైన ఇంటెలిజెన్స్ అంటే నాట్ సంబడీ ఎస్పైర్స్ టు బికమ్ సీఈఓ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఏ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్, దీస్ ఆర్ ఆల్ మెటీరియల్ ఎస్పిరేషన్స్. నిజమైన ఇంటెలిజెంట్ పర్సన్ దేని ఎస్పైర్ చేస్తాడు, దేని కోరుకుంటాడు, నా లభ్యతే లేదా భ్రమతాం ఉపర్యద, భ్రమతాం అంటే బ్రహ్మాండంలో ఉపర్యద, ఉపర్ అంటే ఉపర్ అనేది సత్యలోకం, కిందేముంది పాతాలం, 14 ప్లానర్ సిస్టమ్లు ఉన్నాయి. నిజమైనగా తెలివైన వాడు ఏమనుకోకుండా అంటే ఈ 14 లోకాల్లో దొరకనిది కోరుకుంటున్నాడు, అంటే బ్రహ్మాండం బయటన అంటే భగవంతుని రామ. ఎందుకంటే ఈ 14 లోకముల్లో ప్రతి దగ్గర జన్మ మృత్యు జరవ్యాధులు ఉంటాయి, అవునా కదా, జన్మ మృత్యు ఉంటుంది, జరవ్యాధి ఉంటుందండి దేవతలకి. దేవతలు ఎప్పుడు ముసలి ఎవరు, దేవతలు జబ్బులు రావు, దేవతలకు కేవలం జన్మ ఉంటుంది మృత్యు ఉంటుంది, జరవ్యాధి ఉండదు. మనుషులకి జన్మ మృత్యు జరవ్యాధి ఉంటుంది, కానీ జన్మ మృత్యువులు అయితే 14 ప్లానర్ సిస్టమ్స్కి ఉంటాయి. చూసేసి నా లభ్యతే యద్ భ్రమతా ఉపర్యద. కాబట్టి నిజంగా మీరేం చెప్పాలి అసలు భక్తులకి, మీరు మీ శాస్త్రంలో ఏం చెప్పాలి, భక్తిని మెచ్చుకోవాలి, కానీ మీరు అది చేయలేదు. రెండవది మీరు వాళ్ళకి ఏం చెప్పారు, స్వర్గం గురించి చెప్పారు, నరకం గురించి చెప్పారు, కానీ నిజంగా తెలివైన వాడు ఏం కోరుకోవాలి, స్వర్గము నరకము కాదు. ఈ 14 ప్లానెట్లో ఉన్న దేని కోరుకోకూడదు, ఎందుకంటే అంత శాశ్వతమే. విష్ణు ఒక ఊపిరి తీస్తున్న ఒక ఊపిరి మళ్ళీ తీసుకున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతాయి అవన్నీ, బ్రహ్మదేవుడు సహా అందరూ వెళ్ళిపోతారు లోపలికి ప్రళయం. కాబట్టి దాని గురించి ప్రయత్నం చేయని లాభము, మనిషి జీవితం శాశ్వతము, కాబట్టి దిస్ ఇస్ టెంపరీ. కాబట్టి నా లభ్యత భ్రమద ఉపర్యత, వీరన్నిటికి పై ఉన్న విషయం భగవంతుని గురించి కోరుకోవాలి, భగవంతుని ధామాన్ని ప్రయత్నించాలి, అది మీరు నేర్పించాలని చెప్తారు. అని నారదుని మళ్ళీ ఫర్దర్గా ఏం చెప్తాడు, కొన్నిసార్లు ఏం చెప్తారంటే కొన్నిసార్లు జన డౌట్ వస్తుంది, ఓ ప్రభుజీ నువ్వు చెప్తుంది వాస్తవమే, కానీ జీవితంలో కొంచెం హ్యాపీనెస్ కూడా ఉండాలి కదా, మరీ భక్తుల స్పిరిట్ సీరియస్ అయిపోతే కొంచెం ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు అన్నా కొంచెం వాటికి కూడా కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి కదా, సో దిస్ అని డౌట్ రావచ్చు. నారదుని ఏమంటారంటే తద్ లభ్యతే దుఃఖవత్ అన్యతా సుఖం కాలేన సర్వత్ర గభీర రమాస అని చెప్పారన్నమాట. అంటే నారదుని ఏమంటారు ఇక్కడ, డు నాట్ వర్రీ అబౌట్ హ్యాపీనెస్, భగవంతుని సేవ చేసినప్పుడు సెపరేట్గా ఆనందం గురించి ఆలోచించొద్దు, ఈ భక్తి మార్గంలో ఆనందం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు, ఎందుకంటే తద్ లభ్యతే దుఃఖవత్ అన్యతా సుఖం, ఏ విధంగా అయితే దుఃఖం అనేది నీకు అడక్కండానే వస్తుందో అదేవిధంగా సుఖం అనేది కూడా అడక్కండానే వస్తుంది, అవునా కదా. భగవంతుని దగ్గరికి వెళ్ళి మనం ఎవరమైనా సరే స్వామి సుఖాలు ఎక్కువైపోయాయి కొంచెం దుఃఖాలు కూడా ఇవ్వండి అని అడుగుతాం ఎవరమైనా సరే, ఏ హీరో అయినా సరే స్వామి వరుసగా గత 3 నుంచి సినిమా ఫ్లాపులు లేవు, ఒక ఫ్లాప్ ఇవ్వ స్వామి అని అడుగుతారు ఎవరైనా సరే, ఎవరు అడగరు దుఃఖాన్ని, ఎవరు అడగరు, దుఃఖం అడక్కడానికి వస్తుంది రావట్లేదా, పిలవని ఎత్తుంది అంటారు కదా దుఃఖాన్ని. సో దుఃఖం ఏ విధంగా అడక్కడానే వస్తుందో అదేవిధంగా సుఖం కూడా అడక్కడానే వస్తుంది. నువ్వు ప్రయత్నిస్తున్నావు సరే, కానీ ప్రయత్నించకపోయినా వస్తుంది, అవునా కాదా. చూడు చీమ ఉంది, చీమకి దానికి కావాల్సిన సుఖం భగవంతుడు అరేంజ్ చేశాడు, ఏనుగుకి కావాల్సిన సుఖం ఏనుగుకి అరేంజ్ చేశాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఒక కర్మానుసారంగా వాళ్ళకి రావాల్సిన సుఖం వస్తుంది. మనిషి మాత్రమే తనకున్న కోటా కాకుండానే ఎక్స్ట్రా సుఖం కొంచెం ట్రై చేస్తాడు, ఆ ప్రయత్నంలో ఇంకా పాపాలు చేస్తాడు, ఆ ప్రయత్నంలో ఇంకా ఎక్కువ దుఃఖాలు వస్తాయి. కాబట్టి మనం భగవంతుని భక్తి చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు రావాల్సిన సుఖం మనకు వస్తుంది, కాలైన సర్వత్రం గవి నమ్మసే, కాబట్టి కాలానుసారంగా అన్ని ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి డు నాట్ వరీ. కాబట్టి మీ యొక్క శాస్త్రం ద్వారా మీరు ఏం చెప్పాలి, ఇది చెప్పాలి, ఈ 14 ప్లానెటరీ సిస్టమ్స్లో విషయాల గురించి మనం ఆసక్తులు అవ్వకూడదు. మన ఆసక్తి ఎక్కడ ఉండాలి, మనం ఈ లోకంలో ఉండొచ్చు, వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉన్నాం మనం, ఇక్కడ శరీరం ఈ లోకంలో ఉంది, మన మనసు ఎక్కడ ఉండాలి, భగవంతుని చరణ పదాల దగ్గర ఉండాలి, దాన్ని మనం కోరుకోవాలి, ఆ పరంపదాన్ని కోరుకోవాలి. ఈ 14 ప్లానెట్లో ఉండే కోరుకోకూడదు, ఎందుకంటే అన్నీ అశాశ్వతమే, ఇంద్రుడి పోస్ట్ అశాశ్వతమే, బ్రహ్మదేవుడి పోస్ట్ కూడా అశాశ్వతమే. చివరిగా లాస్ట్ లోకంలో నారదుని ఏం చెప్తారంటే చూడండి, భక్తి అనేది ఎంత గొప్పది అంటే ఒకసారి మనం స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడం మన పని. తర్వాత భగవంతుడే యూ విల్ డ్రాగ్ యూ టు పర్ఫెక్షన్ అని చెప్తారనమాట. అంటే భగవంతుడే మనల్ని పర్ఫెక్షన్ వచ్చే వరకు తీసుకెళ్తారు. కొన్ని కొన్ని అంటే జస్ట్ ముంబై లోకల్స్ ఒకసారి నువ్వు ఎక్కుతావు కానీ ఆటోమేటిక్ తీసుకెళ్ళిపోతుంది. తర్వాత దిగాలనుకున్నప్పుడు ఏం చేయాలి, కొంచెము ఆ పాత్రలు ఉంటే ఆటోమేటిక్ జనాలని తోసుకెళ్ళిపోతారు అనమాట. అవునా కదా. ఎక్కాలనుకున్నప్పుడు ఏం చేయాలి, డోర్ దగ్గర ఉంటే చాలు, నువ్వు ఎక్కవసరం లేదు, వెనకాల తోసేస్తారు ముందుకి ఆటోమేటిక్ ఎక్కేస్తారు. దిగాలనుకున్నప్పుడు నువ్వు దిగాల్సిన లేదు, ఆ గేట్ దగ్గర ఉంటే వాళ్ళే తోసేస్తారు నేను. అవునా కదా. అదే విధంగా భక్తి జీవితంలో కూడా ఒకసారి మన భక్తి ప్రారంభించిన తర్వాత భగవంతుడు ఎంత దయమేమిటంటే అతను మన భక్తి జీవితం బాధ్యత తీసుకొని మనల్ని భక్తి జీవితం పర్ఫెక్షన్ తీసుకొస్తాడు. కాబట్టి భక్తి అనేది మాత్రమే ఎటర్నల్, శాశ్వతం. నేహాభిక్రమ నాశుస్తి ప్రత్యవాయున విద్యతి స్వల్పమపియస్ ధర్మస్య త్రాయుధ మహతోపాయ. ఏ మాత్రం నువ్వు భక్తి చేసినా సరే ఆ భక్తి ఎప్పటికీ నీకు శాశ్వతంగా ఉంటుంది. తర్వాత నువ్వు లేకపోయినా సరే అది ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్ అనమాట. అవసరమైనప్పుడు అది వస్తుంది నీకు. మనం గజేంద్రుడు చర్చించుకున్నాం కదా, అంత గజేంద్రుడు ముందు జీవితంలో ఇంద్రదుమ్నుడు చిన్న అపరాధం చేస్తాడు. ఎవరికి, అగస్త్య ఋషికి. అగస్త్యుడు శపిస్తాడు, ఏనుగు వైపో, జంతువు అయిపో అని చెప్పి జంతువు అయిపోయాడు. జంతువు అయితే జంతువులు ఏం చేస్తాయి, ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫరెంట్ ఆహారం, నిద్ర, భయం, మైథుడు. ఓన్లీ మైథుడు సెక్స్, ఈటింగ్, స్లీపింగ్ అవే చేస్తుందా ఏనుగు. భక్తి చేసిందా, ఏం చేయలేదు. కానీ కాబట్టి మిగతా జంతువులలాగా దానికో సమస్య వచ్చింది, మొసలు పట్టుకుంది. కానీ ఈ గజేంద్రుడు ముందు జన్మలో భక్తి చేశాడు కాబట్టి అతనికి తక్కువ ఆ సమయంలో భగవంతుడు గుర్తుకొచ్చాడు. అందరు ఏనుగులకి గుర్తురారు కదా, గజేంద్రుడు ఎందుకు గుర్తుకొచ్చాడంటే ముందు భక్తి చేశాడు కాబట్టి. ఎలా గుర్తుకొచ్చింది, భగవంతుడు గుర్తు చేశాడు అనమాట. అజామిలకి ఎలా గుర్తొచ్చింది, భగవంతుడు గుర్తు చేశాడు. కాబట్టి నువ్వు మర్చిపోయినా సరే భగవంతుడు మర్చిపోడు. ఈ శ్లోకం ఎంత మనకు హోప్ గివింగ్ అనమాట. ఒకసారి మన భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత ఏదో కారణం వలన మనకి ప్రాబ్లం వచ్చినా సరే రైట్ టైంలో భగవంతుడు మనకి తిరిగి మనకు జ్ఞాపకాన్ని ఇస్తాడు. ప్రభుపాద శిష్యులు కూడా చైనాలో ప్రచారంకి వెళ్ళారు, రష్యాలో ప్రచారంకి వెళ్ళారు, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభుపాద చెప్పారు, మీరు వెళ్ళండి, ఎవరికి వెళ్ళండి, నేను స్వయంగా బాధ్యత తీసుకుంటాను మిమ్మల్ని భగవంతుడి ధామ తీసుకెళ్ళాలని చెప్పి. సో వెళ్ళారు, ప్రచారం చేశారు, చాలా కష్టపడ్డారు. కానీ సాంగత్యం లేకపోవడం వల్ల మాయా వశంలో పడి భక్తిలోని బయటకు వచ్చేస్తారనమాట. కానీ సరైన సమయంలో తిరిగి కృష్ణుడు వాళ్ళని భక్తిలోకి తీసుకొచ్చారనమాట. చనిపోతున్న సమయంలో ప్రభుపాద స్వయంగా ప్రభుపాదాన్ని తీసుకెళ్లారనమాట. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ భక్తి. మనం కృష్ణుని వదిలినా సరే ఒకసారి కృష్ణ అంటే చెప్పుకున్నాం కదా మన రాముడి గురించి కూడా, రామ నేను నీ వాడిని ఒక్కసారి కోరుకుంటే తర్వాత నువ్వు రాముడిని వదిలినా సరే రాముడిని నువ్వు విడిచిపెట్టాడు. సిమిలర్గా హరే కృష్ణ మనం జపం చేసిన తర్వాత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఓ రాధా ఓ కృష్ణ దయచేసి నన్ను మీ సేవలో వినియోగించుకోండి ఒకసారి మనం చెప్పిన తర్వాత నువ్వు మర్చిపోయినా సరే కృష్ణుడు మనల్ని మర్చిపోడు. కృష్ణుడు ఖచ్చితంగా మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని తిరిగి మనకి అవకాశాలు ఇంకా 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 ఇస్తూ ఉంటారనమాట. ఇచ్చి మనల్ని పర్ఫెక్షన్ చేసి తీసుకొస్తారు. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ భక్తి, దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్. ఈ విధంగా వ్యాసదేవుడు నారదముని వ్యాసదేవుడికి భక్తి గురించి ఇంకొంచెం రిమైండ్ చేసి ఏం చెప్తారంటే, దయచేసి కాబట్టి మీరు ఆల్రెడీ గొప్పవాళ్ళు, మీరు చెప్పింది కాదు ఆయన చెప్పానని చెప్పి భాగవతం రాయండి అని చెప్పి తర్వాత వ్యాసదేవుడికి ఇంకా ఇన్స్పైర్ అవ్వడానికి తన సొంత జీవిత చరిత్రను చెప్తారు. నారదముని యొక్క జీవిత చరిత్ర మనం రేపు చూసుకుంటాం అనమాట. వండర్ఫుల్, సూపర్ డూపర్ సెక్షన్. టుమారోస్ క్లాస్ ఇస్ గోయింగ్ టు బి రియల్లీ వండర్ఫుల్, దయచేసి మిస్ అవ్వద్దు. నారదముని తన యొక్క అనుభవం చెప్తారనమాట, తను ఎలాగ భక్తి జీవితంలో ముందుకు వచ్చారని చెప్పి. ఇంతవరకు భక్తి గురించి చెప్పారు, తీరి చెప్పారనమాట. ఇప్పుడు ఆ తీరికి ఎగ్జాంపుల్, ఎవరి ఎగ్జాంపుల్, సొంత ఉదాహరణ చెప్తారనమాట. దట్ విల్ సీ టుమారో. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ భాగవతంకి జయ, శిల ప్రభుపాదకి జయ, లితా గౌర్ ప్రేమానంద హరే కృష్ణ.